మానవోద్ధరణకు సోపానాలు. సాయి సందేశ నవరత్నాలు.
ఓం శ్రీ సాయిరాం. సాయి జగన్మాత దివ్య పాద పద్మాలకు వందనాలు. ఈ దసరా ఉత్సవాలు సాధన చేయటానికి ఎంతో పవిత్రమైన సమయం. ఈ నవరాత్రి ఉత్సవాలు ఒక సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి ఆయన సమయాల్లో, అనగా దక్షిణాయనం, ఉత్తరాయణ సమయాల్లో సంభవిస్తాయి. ఈ 2 ఆయనాలు లౌకికంగాను ఆధ్యాత్మికంగాను కూడా ఎంతో విశిష్టమైనవి. విజ్ఞులు ఈ సమయంలో అతి సామాన్యమైన ఆహార, నిద్ర ఇత్యాది ప్రాపంచిక విషయాలలో కాలాన్ని వృధా చేయరు. బదులుగా ఈ సమయాన్ని వారు భగవచ్చింతనకు, సాధనకు, ఆత్మ పరిశీలనకు, ఆత్మోద్ధరణకు వినియోగిస్తారు. ఎందుకనగా ఈ నవరాత్రి పుణ్యకాలంలో సూక్ష్మస్థాయిలో వాతావరణం మనస్సు వికసింపచేసే శక్తి తరంగాలతో నిండి ఉంటుంది. ఇందువల్ల మనం నిష్ఠతో చేసే ఏ చిన్న సాధనైనా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్యశాస్త్రం ప్రకారం ఈ 9 రోజుల పవిత్ర కాలం మన ప్రాణశక్తిని వికసింపచేసి శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఈ నవరాత్రులలో వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. అందువలన ఈ కాలంలో చేసే సాధన భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మనకి ఉన్నతిని కలిగించి మనకు కలిగిన ఉత్తమమైన ఆశయాలను ఫలింపజేస్తుంది. ప్రజ్ఞ కలిగిన వారు ఈ నవరాత్రి పర్వంలో భగవంతుణ్ణి శక్తి రూపంగా కొలిచే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఈ దివ్యకాలంలో మన మనసు ఆవేదనలకు, చంచలమైన ఆలోచనలకు దూరంగా ఉంచాలి. ఇప్పటిదాకా మనం గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసి, మనలో నిక్షిప్తమైన అంతఃశత్రువులను జయించి దివ్యమైన గుణాలను పెంపొందించేందుకు, తద్వారా ఆత్మోన్నతిని సాధించడానికి సాధన చేయాలి. స్వామి చెప్పిన రీతిగా మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో గడపటానికి చేసే సాధనలను పునఃపరిశీలన చేసుకోవటమే మా ఈ చిరు ప్రయత్నం. మానవోద్ధరణకు సోపానాలు. సాయి సందేశ నవరత్నాలు. ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈ దసరా నవరాత్రులలో భాగంగా రేడియో సాయి బృందం అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాల యొక్క పరంపరలోకి మరొకమారు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో మన వ్యక్తిగత సాధనను బాగా విస్తృతంగా చేసుకుని మన ఆధ్యాత్మిక పథంలో ఇంకా త్వరగా భగవంతుణ్ణి చేరగలం అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. స్వామివారి దివ్య చరణారవిందాలకు మరొకమారు ప్రణమిల్లుతూ ఈ 9వ రోజు కార్యక్రమంలోకి మనం వెళ్దాం. మొదటి 7 రోజులు మనం మనలో ఉన్న అవలక్షణాలను ఏ విధంగా దూరం చేసుకుని, ఆ తర్వాత 8వ రోజు ప్రేమను ఎలా పెంపొందించుకోవాలి అన్న అంశంలోకి వచ్చాము. ఇంకొక ముఖ్యమైన అంశం ఈరోజు మనం ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే, స్వామి సంస్థలలో ప్రేమ, సేవ అనేవి మనిషికి 2 కళ్ళు లాంటివి అని స్వామి చెప్తూ ఉంటారు. మరి ఒక కన్ను గురించి నిన్న విన్నాం, 2వ కన్ను కూడా బాగుంటేనే చక్రం మన బండి సాఫీగా నడుస్తుంది, అదొక బ్యాలెన్స్గా ఉంటుంది. మరి ఈనాడు సేవ ఎట్లా చేయాలి, ఎలాంటి భావాల్ని మనం పెంపొందించుకుంటే సేవ చక్కగా భగవంతునికి చేరుతుంది అన్న ప్రయత్నం చేద్దాం. మరి కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే మనం ఈ 2 నాటికలను విందాం. మన నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలు ఏ విధంగా ఉంటాయి, ఆ సేవ అంశం ఈ నాటికల్లో ఎలాగొస్తుందో ఒకసారి చూద్దాం.
రాజారావు, ఆఫీస్ అంటే విసుగెత్తిపోతుందయ్యా.
ఉన్నట్టుండి ఏమైందండి మీకు?
ఎంత చేసినా తరగడం లేదు ఈ పని.
ఎప్పుడూ ఉండేదే కదా, ఇవాళ కొత్త ఏముంది?
కొత్తనోయ్, ఇవాళ మా పెళ్లి రోజు, తొందరగా పని పూర్తి చేసి బయటపడదామంటే పూర్తయి చావడం లేదు.
చెప్పరే, కంగ్రాట్స్. పోనీ మీరు వెళ్ళండి, మీ పని నేను పూర్తి చేసి వెళ్తాను.
అమ్మో వద్దయ్యా రాజారావు, మనం కూడా ఆ సతీషు సంపత్తులు అయిపోవడం నాకిష్టం లేదు.
వాళ్లలా మనం ఎందుకుంటామండి? అవును గురుగారు, వాళ్ళిద్దరు మొదట్లో పూసుకుని తిరిగేవారు, ఇప్పుడు ఒకరు ముఖం ఒకరు చూడడానికి ఇష్టపడడం లేదు. ఆ సంగతి మీకేమైనా తెలుసా?
తెలుసు కాబట్టే సాయం చేస్తానంటే వద్దంటున్నా.
ఎందుకు వద్దంటున్నారో తెలియాలి కదా, అసలు ఏం జరిగింది?
నిజానికి విషయం ఏమీ లేదు, వడ్ల గింజలో బియ్యపు గింజ. నాలాగే ఒకసారి సతీష్ కి అర్జెంటుగా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళమ్మగారికో నాన్నగారికో గుర్తులేదు గాని బాగోలేదని ఫోన్ వచ్చింది, కానీ కదిలే పరిస్థితి లేదు.
బాసుకు చెప్పి వెళ్ళొచ్చు కదా.
అవుననుకో, కానీ ఆయన కాన్ఫరెన్స్ లో ఉన్నాడు.
సరిపోయింది. తర్వాత
ఆ సంగతి సంపత్తికి తెలిసి, సతీష్ గారు మీరు వెళ్ళండి, నేను మీ పని పూర్తి చేసి పెడతానని ముందుకొచ్చాడు. ముందు మొహమాట పడినా తప్పనిసరి కాబట్టి తన పని సంపత్తికి అప్పగించి సతీష్ ఇంటికెళ్లాడు.
తిరిగి వచ్చాక థ్యాంక్స్ చెప్పలేదా?
అబ్బే అలాంటిదేమీ లేదు, ఆయన థ్యాంక్స్ చెప్పాడు, ఈయన పర్వాలేదని అన్నాడు, అంతా ఓకే. కానీ ఇటీవలే రోల్స్ రివర్స్ అయ్యాయి.
నాకు అర్థం కాలే.
మరేం లేదు, ఈసారి సంపత్తికి అర్జెంటుగా ఇంటికి వెళ్లాల్సిన పని వచ్చింది. అతను సతీష్ లాగే కంగారు పడ్డాడు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే అతనికి సతీష్ గుర్తొచ్చాడు. మునుపోసారి తను ఇలాంటి సందర్భంలోనే సతీష్కి సాయం చేశాడు కదా, కాబట్టి తనకు సతీష్ సాయం చేస్తాడని ఆశపడ్డాడు.
అది సహజమే కదా. ఏం, సతీష్ సాయం చేయనన్నాడా?
చెయ్యను అనలేదు, చెయ్యలేను అన్నాడు.
రెండిటికి తేడా ఏమిటో?
సంపత్ వచ్చి సహాయం అడిగిన రోజున సతీష్ కూడా అదే సంకటంలో ఉన్నాడు. అతని తండ్రికి మళ్లీ తీవ్రంగా సుస్థి చేసి ఆసుపత్రిలో ఉన్నాడు. మర్నాటి నుంచి సెలవు పెడితే శనాదివారాలు కలిసొస్తాయని భార్యని తండ్రి వద్ద ఉంచి డ్యూటీకి వచ్చాడు. వీలైనంత త్వరగా ఆసుపత్రికి పోవాలనే ఆదుర్దాలో ఉన్నాడు. ఆ సమయంలో సంపత్ ఏమంటున్నాడో ఏమి చెబుతున్నాడో తెలియక తెల్లముఖం వేశాడు. అది సంపత్ అపార్థం చేసుకున్నాడు.
ఇదంతా మీకెలా తెలిసింది?
ఎలాగంటే ఆ మర్నాడే సంపత్ నా దగ్గరకు వచ్చాడు. వస్తూనే, చూశారా మాస్టారు, మనుషులెంత కృతజ్ఞులో అంటూ మొదలెట్టాడు. ఏమైందయ్యా అని నేను అడిగాను. అదేనండి, వెనకోసారి సంపత్కి ఇంటికి అర్జెంటుగా వెళ్లాల్సి వస్తే అడగకుండానే అతనికి సాయం చేశాను. నిన్న నాకు అవసరమైనప్పుడు నోరు తెరిచి అడిగినా సాయం చేయకపోగా నేను చేసిన సహాయం గుర్తులేనట్టు మాట్లాడాడు అని వాపోయాడు.
అతను అలా అనుకోవడంలోనూ న్యాయం ఉంది కదండి.
కరెక్టే, అందుకే నేను సతీష్తో కూడా మాట్లాడాను. అప్పుడే అతని తండ్రి ఆసుపత్రిలో ఉన్న సంగతి తెలిసింది. తను సంపత చేసిన సహాయం మరిచిపోలేదని, కానీ ఆ సమయంలో మైండ్ బ్లాంక్ అయిపోయి గుర్తుకు రాలేదని చెప్పాడు. తనకి ప్రత్యుపకారం చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి సారని బాధపడ్డాడు.
ఏమైనా జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఇద్దరు బద్ధ శత్రువులు అయిపోయారు.
హలో బంటు, నేను చింటూ.
హలో, నేనే బంటు మాట్లాడుతున్నా, చెప్పు.
బంటు, అర్జెంటుగా నువ్వు నాకు సాయం చేయాలి.
ఏం సాయం?
మా క్లాస్ టీచర్ ఓ ప్రాజెక్ట్ చేసి తీసుకురమ్మంది. నా దగ్గర కలర్ పేపర్స్ గమ్ము లేవు, ఉన్నాయనుకుని షాప్కి వెళ్ళి తెచ్చుకోలేదు. ఇప్పుడు వెళ్ళి తెచ్చుకున్నామంటే మా అమ్మ వెళ్ళనివ్వడం లేదు. ప్రాజెక్ట్ వర్క్ ఉన్నప్పుడు అన్ని ముందు చూసుకోవాలని తెలియదా? ఎందుకు చూసుకోలేదు? ఒకసారి టీచర్ పనిష్మెంట్ ఇస్తే గానీ నీకు బుద్ధి రాదు అని నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వడం లేదు.
అయితే నీకు ఇప్పుడు కలర్ పేపర్లు కావాలా?
అవునరా, కలర్ పేపర్లు ఇంకా గమ్ కావాలి. నీ దగ్గర ఉంటే ఇవ్వు. నా దగ్గర పాకెట్ మనీ ఉంది, తర్వాత కొనిచ్చిస్తాను.
అలాగే, నేను తెచ్చిస్తానులే.
త్వరగా రారా, గేట్ దగ్గరకు వచ్చి సైకిల్ బెల్ కొట్టు, నేను వస్తాను.
సరేలే, గంటలో వస్తాను. రే జింటు, మాట.
ఏంట్రా బంటు?
నాకోసారి సైకిల్ ఇవ్వరా, ఇంటికెళ్ళాలి.
ఏం, నీ సైకిల్ లేదా?
చేయం తగ్గిపోయింది, ఇంటికి వెళ్లి అరగంటలో వచ్చేస్తాను.
నువ్వు అలాగే అంటావు, ఎంతకీ రావు, లేట్ అయితే మా అమ్మ తిడుతుందిరా.
నీకు అవసరమైనప్పుడు కలర్ పేపర్లు తెచ్చి సాయం చేయలేదా నేను? నువ్వు నాకు సాయం చెయ్యవా?
సరే సరే పట్టుకెళ్ళు.
రే చిండు, సైకిల్ కావాలిరా.
నేనివ్వను, మొన్న పట్టుకెళ్లి ఎక్కడో పడేసినట్టున్నావు. కొత్త సైకిల్, గీతలు పడ్డాయి. నేను పాడు చేశాననుకుని మా అమ్మ నన్ను తిట్టింది.
అవునరా, అలాగే అంటావు. నీకు అవసరమైనప్పుడు ఫోన్ చెయ్యగానే సాయం చేశాను. నువ్వేమో ఒకసారి సైకిల్ ఇవ్వరా అంటే ఇవ్వనంటున్నావు.
అది కాదురా, మళ్ళీ ఏదైనా పాడైతే మా అమ్మ చేత నేను తిట్లు తినాలి అందుకని అన్నాను.
అంత బతిమాలించుకుంటావేమిట్రా, ఇంతకిస్తావా ఇవ్వవా?
సరే పట్టుకెళ్ళు, జాగ్రత్తగా నడుపు.
నాకు తెలుసులేరా. రే చింటు, ఒకసారి బయటకు రా.
ఎందుకురా పిలిచావు?
అరే మా అమ్మ సరుకులు తెమ్మని డబ్బులు ఇచ్చింది, అందులోంచి 2 రూపాయలు దారిలో ఎక్కడో పడిపోయాయి. నీ దగ్గర 2 రూపాయలంటే ఇవ్వరా, తర్వాత ఇస్తాను.
నా దగ్గర 2 రూపాయలే ఉన్నాయి, అవి కాస్త నీకిచ్చేస్తే నాకెలారా?
అదేమిటిరా, ఫ్రెండ్కి ఆ మాత్రం సాయం చేయలేవా? నేను నీకు సాయం చేయలేదా?
ప్రతిసారి నువ్వు అలానే అంటున్నావు. నీకు నేను కూడా సాయం చేశాను కదా.
ఏం చేశావు? సైకిల్ ఇమ్మంటే 10 సార్లు అడిగించుకుని ఇచ్చావు, పైగా నేను పాడు చేశాను. నేను నువ్వు అడగగానే వచ్చి సాయం చేశాను, చేశానా లేదా?
అబ్బబ్బా ఆపరా, ఇందా పట్టుకెళ్ళు.
రే చింటూ, ఆకలేస్తుంది, నీ దగ్గర పైసలుంటే పల్లీలు కొనిపెట్టరా.
నా దగ్గర పైసలున్నాయి, కాని నేను నీకు పల్లీలు కొనిపెట్టను.
ఆకలేస్తుందని అడిగాను, అలా అంటానండి? నేను నీ ఫ్రెండ్ని కాదా?
ఫ్రెండ్వే, కాని ఏదో ఒకసారి సాయం చేసి ప్రతిసారి అది గుర్తు చేస్తూ అది కావాలి ఇది కావాలి అంటూ అంటే కుదరదు.
మరి నిత్య జీవితంలో అయ్యే సంఘటనలు ఎలా ఉంటాయో చూశాం కదా. స్వామి సేవ ఎలా చేయాలి, ఏ భావంతో చేయాలి అనేది స్వామి ద్వారానే స్వయంగా తెలుసుకుందాం.
మానవుని ఉత్తేజపరచున్నది, ఉన్నత స్థాయికి కొనుక్కోనది నిష్కామ సేవయే. మానవుని మనోబుద్ధులకు కావలసినంత శక్తి సామర్థ్యములను అందించి మానవత్వాన్ని మేల్కొల్పునది నిష్కామ సేవయే. అభ్యుదయమునకు కేవలము కర్మశీలత మాత్రమే చాలదు. ప్రేమ, దయ, నీతి, నిజాయితీ, సానుభూతి, క్షమలు అత్యవసరమైనటువంటివి. ఇట్టి ఉత్తమ గుణములు లేక మానవుడు నిష్కామచి కర్మ ఆచరించుటకు సాధ్యము కాదు. కేవలం దేహమే, నా కుటుంబము, నా సంపద, నా యొక్క స్థితియే నాకు ప్రధానమని భావించేటువంటి మానవుడు కేవలము ఒక స్వార్థపరుడైన జీవితము. అట్టి మానవులకు సత్యమే అసత్యము, అసత్యమే సత్యముగా పరిణమిస్తుండాలి. అట్టి కరుడు కట్టుకున్నటువంటి మానవుని హృదయమునందు ఉన్న మాలిన్యము దూరం చేయవలనున్న సేవనే ప్రధానమైన మార్గము. నిష్కామ సేవ నిమిత్తమ ఏర్పడినదే మానవుని యొక్క జన్మం కాని స్వార్థములకు కాదనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరము. ఈ సేవలు కేవలము పేరు ప్రతిష్ఠల కోసము సేవ చేయరాదు. ప్రపంచంలో తన యొక్క అహంకారమును ప్రకటితము గావించే నిమిత్తమై సేవలు చేయరాదు, లేక సేవల ద్వారా తన యొక్క స్వార్థమును సుప్రయోజనమును నెరవేర్చుకునే నిమిత్తము సేవలు చేయరాదు. ఈ విధమైనటువంటి సేవలు సేవలు అనిపించుకోవు, స్వార్థ సుప్రయోజనములకై ఆచరించేటువంటి యొక్క ప్రక్రియని భావించవచ్చు. సేవ ఎందున్నటువంటి యొక్క పవిత్రత, సేవ ఎందున్నటువంటి దివ్యత్వమును మానవుడు గుర్తించుకొనలేక సేవలలో పాల్గొనటకు వెనుకంజ వేస్తున్నాడు. కనుక సేవాభావం అనేటువంటిది కేవలం సేవల మీద దేశమును ఉద్ధరించడానికి సేవలు చేస్తున్నామని భావించటం చాలా పొరపాటు. దేశమును ఉద్ధరించటకై నీవు సేవ చేయని అవసరం లేదు. ఈ సేవలన్నీ కూడా నువ్వు నిన్ను నీవు ఉద్ధరించుకోవటానికే సేవ చేస్తున్నావని భావించాలి. మన జీవితం సమాజం నుండి ఏర్పడినది. నీ కీర్తి ప్రతిష్టలు కాని, ఈ సుఖ సంతోషములు కాని, భోగ భాగ్యములు కాని ఈ సమాజం నుండియే మనం అందుకోగలుగుతాం. సర్వ సమస్యలను తీర్చేటువంటి ఈ సమాజమునకు, సర్వ సుఖములను అందించేటువంటి ఈ సమాజమునకు, మానవత్వాన్ని వికసింపజేసేటువంటి ఈ సమాజమునకు మనం సేవలు చేయకుండా ఇంకెవరికి చేయాలి? సేవకు కావలసినటువంటి ధనము, ధాన్యము ఇత్యాది పదార్థములు కాదు అవసరం. ప్రేమ హృదయము లేక ఎన్ని సేవలు చేసినప్పటికీ అది కేవలము వ్యర్థమే అవుతుంది. ఈనాడు సేవలు ఎందుకని, మరి ఏ విధమైనటువంటి యొక్క సమస్యలు ఎందుకని, ఆడంబరము అహంకారము ఉన్నత స్థాయిని ఎందుకున్నది? ఆడంబరము ఉండినంత వరకు కూడా ఆత్మతత్వం అర్థం కాదు. ఈ ఆత్మతత్వం అర్థం కాకుండా మానవత్వాన్ని వికసింప చేయలేడు. మానవత్వం వికసింప చేసుకోకుండా అతను మానవుడే కాదు. అపార మానవుడని చెప్పవచ్చును కానీ ఆత్మ సమ్మితమైన మానవుడు కాదనేటువంటి ఉద్దేశము ప్రపంచమునకు ప్రకటితమవుతుంది. కనుక సేవలు యందు ప్రధానమైనటువంటిది త్యాగము. ఈ త్యాగ భావం అనేటువంటిది కేవలము అహంకారము మొట్టమొదటి త్యాగం చేయాలి. ఎవరికో మనం సేవ చేస్తున్నామనేటువంటి భావము చాలా పొరపాటు. ఆ రూపంలో ఉండేటువంటి పరమాత్మకి నేను సేవ చేస్తున్నానటువంటి ఉన్నతమైనటువంటి పవిత్రమైన భావం కలగాలి. ప్రతి వ్యక్తి ఎందుకు భగవంతుడు ఉన్నాడనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఇలాంటి పవిత్ర భావంతో నిర్మల నిత్య నిస్వార్థమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించినప్పుడే ఇది సేవలు అనిపించుకుంటుంది. చిత్తశుద్ధి లేక జన్మ సార్థకం ఏ రీతిగా లభించగలదు? కానీ చిత్తశుద్ధి నిమిత్తమై ఈ కర్మలు ఆచరిస్తున్నామనేటువంటి యొక్క భావము మీరు హృదయంలో అభివృద్ధి చేసుకోవాలి. జన్మ, కర్మ, ధర్మ, బ్రహ్మ ఈ నాలుగింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. నాకు కర్మలు చేయటానికి లేక సేవలు చేయటానికి నాకు వ్యవధి లేదని, కేవలం ఆఫీస్ పనులు ఉండవని, ఇంకా అనేక విధమైనటువంటి బాధ్యతలు కలవని, మీకు సాకు చెప్పి తప్పించుకోవటము ఇది కేవలం ఒక బలహీనత. సేవలు చేయాలంటే కేవలం పల్లెల్లో ప్రవేశించి బజార్లు ఊడ్చి ప్రజలకు సేవ చేయటం మాత్రమే కాదు, నీ డ్యూటీ ఎందుకుడను, నీ యొక్క పని ఎందుకుడను, నీవు చేసేటువంటి యొక్క అధికారం ఎందుకుడను సక్రమమైన రీతిగా నీవు ఆచరించడము అది కూడా సేవని. కనుక స్వామికి ప్రీతికరమైనటువంటి సేవ ఏమిటంటే తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించడమే సేవ. అవకాశం చిక్కినప్పుడంతా కూడా ఈ సమాజంలో ప్రవేశించి సమాజానికి కూడా సేవ చేయి.
సేవ గురించి స్వామి ఎన్నోసార్లు ఎంతగానో చెప్పారు. సేవ అంటే ఏమిటి, సేవను ఎలా చేయాలి, ఇవన్నీ చక్కగా స్వామి నేర్పించారు. ఆయన నేర్పించడమే కాదు చేసి చూపించారు కూడా ఎన్నోసార్లు. చేసి చూపించి మీరు నన్ను ఫాలో అవ్వండి చాలు, నా లీడ్ బై ఎగ్జాంపుల్ లాగా చాలు అని చెప్పారు. అండ్ సేవ చేయడానికి ఒకసారి ఆలోచిద్దాం గణేష్, సాక్షాత్తు భగవంతుడు అవతారమూర్తి, ఆయన దిగి ఒడ్డి ఒడ్డించాల్సిన అవసరం ఉందా? ఆయన చిటిక వేస్తే అందరూ లైన్లో నుంచి ఒడ్డించే వాళ్ళు ఉన్నారు, అయినా ఆయన అలా చేయలేదే. ఆయనే మొదలు పెట్టేవారు, ఆయన స్వయంగా తన చేతులతో వస్త్రాలను ఇచ్చేవారు. దసరా యజ్ఞం అయ్యాక కూడా స్వామి స్వయంగా వచ్చి అందరి మీద అభిషేక జలం జల్లేవారు, గుర్తుందా? ఆయనకి సేవాదలు తక్కువయ్యా? కాదు, ఆయన మనకి ఎలా చెయ్యాలి అనేది చూపించటం అనమాట. ఏది చేసినా దానిలో పూర్తిగా మనసు పెట్టి చేయాలి, పర్ఫెక్ట్ గా చేయాలి, ఎటువంటి భావనతో చెయ్యాలి అని. అహంకారం అనేది ఇసుమంత కూడా లేనప్పుడే మనం ఎటువంటి సేవకైనా రెడీ అవుతాం. సేవ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి సేవలు. అలా కేటగిరైజ్ చేసుకుని చెయ్యడం అనేది సరి అయిన పద్ధత అని ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. అహంకారాన్ని తగ్గించుకుంటేనే సేవను భగవంతునికి ప్రీతిపాత్రంగా చేయగలమేం
అంతే
అని అనిపిస్తుంది. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ప్రశాంతి నిలయమే. మీరు చూసారంటే అఫ్కోర్స్ మీకు తెలుస్తుంది, ఎంతో మంది ఉన్నతాధికారులు, చాలా మంది ప్రభుత్వోద్యోగులు, ఐఏఎస్ ఐపీఎస్ కేడర్స్ నుంచి ఉన్నవాళ్లు కూడా వచ్చి ఇక్కడ సేవ దొరకడమే మహాభాగ్యం అనుకుని వారికి ఎటువంటి సేవని అలాట్ చేస్తే అది చేసి వెళ్తూ ఉంటారు. వాళ్లు ఎవరు, వాళ్ల పొజిషన్ ఏమిటి అనేది వాళ్ళు చెప్పేదాకా మనకి తెలియదు. అంత వినయంతో, అంతగా ఒంగి ఉండి, అణిగిమణిగి ఉండి, ఎంతో అణుకువతో సేవ చేసి వెళ్తూ ఉంటారు. ఇది మనం వాళ్ళ దగ్గర నుంచి, స్వామి మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎంతో స్ట్రెస్ చేసి చెప్తారు అహం లేకుండా సేవ చేయండి అని. దానికి ఎగ్జాంపుల్ గా వీళ్ళందరినీ మన ఎదురుగుండా కళ్ళెదురుగుండా ఉంచారు కూడా. ఇది చూసి మనం నేర్చుకోవాలి.
ఇంకొకటి స్వామి చెప్పే అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇది అవతల వాళ్ళకి చేస్తున్నాము అన్న భావన మనలో తొలగిపోవాలి. ఇదేంటంటే మన పురోభివృద్ధికి మనం చేస్తున్నాం, ఇది చేస్తే మనకి మంచిది, మన ఆధ్యాత్మిక పురోగతి బాగుపడుతుంది అన్న ఆలోచనతో మనం సేవ చేయాలంట. అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది అవతల వాళ్ల వైపు జాలిగా చూసి మనం ఏదో చేయాలనుకుంటాం, అది కాదంటే సేవ అంటే. ఎంపతి అంటారు కదా, అవతల వాడు పడే కష్టము మన కష్టంగా మనం భావించినప్పుడు మనం సేవ చేయడానికి మనసు తొందరగా పరిగెడుతోందంట.
నాచురల్లీ కదా, సింపతి కాదు ఎంపతి కావాలి, జాలి కాదు. వాళ్ల కష్టాన్ని అర్థం చేసుకుంటే, ఎదుటి వాళ్ల కష్టాన్ని మన కష్టంగా భావిస్తే, మనం కష్టంలో ఉంటే ఎంత తొందరగా తీర్చుకోవాలని ప్రయత్నిస్తాం.
అవును,
అదే తొందరపాటుతో ఎదుటి వాళ్ళ కష్టాలను కూడా తీర్చడానికి ట్రై చేస్తాం.
ఇంకొక చక్కని ఉదాహరణ, మీరు ఇందాక చెప్పిన పాయింట్ కి, స్వామి సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఏ విధంగా సేవ చేస్తారు, ఆ సేవ చేయడం వల్ల అవతల వాళ్ళు ఏ విధమైనటువంటి మార్పును తీసుకొస్తారో కూడా మనం ఒకసారి చూద్దాం ఒక ఉదాహరణ ద్వారా. ఇది యూరోప్ లో జరిగిన విషయము. ఆ బాస్నియా దగ్గర ప్రాంతాల్లో మన సాయి సంస్థల సభ్యులు డాక్టర్ ఉపాధ్యాయ అని మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసేవారన్నమాట. ఆ దగ్గరలో ఆ ప్రదేశానికి చెందిన ఒక మనిషి సమ్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఇంకా జీవితం మీద విరక్తి పుట్టేసి ఇంకా జీవితాన్ని అంతం చేసుకోవాలి అన్న స్టేజ్కి వచ్చేసాడు. వచ్చేసి ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నాడు. అప్పుడు వాళ్ళ దగ్గరున్న ఫ్రెండ్స్ ని స్నేహితుల్ని పిలిచి, ఇలాగా చాలా వెక్సప్ అయిపోయాను నేను లైఫ్లోని, ఇదే లాస్ట్ డే మిమ్మల్ని చూడడం. ఆ సమయంలో వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ వచ్చి, ఎందుకురా ఇట్లా చేస్తున్నావు, దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ లైఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని చెప్పి అంటారు. అని సరే, ఆ ఫ్రెండ్స్ లో ఒక ఆయనకి ఉపాధ్యాయ అనే తెలుసు. ఈ డాక్టర్ ఉపాధ్యాయ ఆంకాలజిస్ట్ బై ప్రొఫెషన్, ఎన్నో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసిన పేరున్నది ఆయనకి. ఆయన దగ్గరికి తీసుకువెళ్తే స్వామి గురించి కొన్ని మాటలు చెప్తే అట్లీస్ట్ అప్పుడన్నా ఈయన మనసు మార్చుకుంటాడేమో అని, సరే నువ్వు ఎలాగో చనిపోవాలనుకుంటున్నావు కదా, ఒక లాస్ట్ విష్గా ఒకసారి మేము మిమ్మల్ని లాస్ట్ టైం కలుస్తున్నాము, డాక్టర్ ఉపాధ్యాయ అని ఒక ఆయన ఉన్నారు, ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్దాం పదా అన్నారట. సరే తప్పకుండా ఇదే లాస్ట్ ఛాన్స్ కదా మీటింగ్ కి అని చెప్పి వాళ్ళతో పాటు డాక్టర్ ఉపాధ్యాయ దగ్గరికి వెళ్లారు. వెళ్తే డాక్టర్ ఉపాధ్యాయ ఆయనతో మాట్లాడుతూ చెప్పారంట, సరే నువ్వు ఎలాగో చనిపోవాలనుకుంటున్నావు, నీకు ఒక లాస్ట్ అసైన్మెంట్ ఇస్తాను, అది చేస్తావా అన్నారట. సరే చేస్తానన్నారంట. బాస్నియాలో అప్పుడు ఏదో సమ్ వార్ ఏదో జరుగుతోంది. అవతల వాళ్ళు ఒక రెఫ్యూజీ క్యాంప్ లో కొంతమంది మనుషులున్నారు. వాళ్లకి రిసోర్సెస్ అందించడానికి ఎవరు ట్రక్స్ లో డ్రైవ్ చేసుకుని తీసుకెళ్లడానికి ముందుకు రావటం లేదు, ఎందుకంటే ఆ బాంబింగ్ జరిగినప్పుడు మేము చచ్చిపోతామన్న భయం అందరిలో ఉన్నదట. ఉపాధ్యాయ చెప్పారంట ఈయనకి, బాబు నీకు ఎలాగో చనిపోతావన్న భయం లేదు కదా, చనిపోవాలని ఉంది నీకు, పోయి నువ్వు ఈ రిసోర్సెస్ అన్ని, ఈ ఫుడ్ ప్యాకెట్స్ అన్ని అవతల ఆ రెఫ్యూజీ క్యాంప్ లో ఇచ్చేసి వచ్చేసి, ఒకవేళ బతికితే బతుకుతావు లేకపోతే దారిలోనే చనిపోతావు అన్నారంట. సరే అనుకుని ఆయన ఆ ట్రక్ లో డ్రైవ్ చేసుకుంటూ ఏమాత్రం భయం లేకుండా తీసుకువెళ్ళాడంట. ఇలా ట్రక్ ఆ రెఫ్యూజీ క్యాంప్ కి వెళ్లంగానే, ట్రక్ దిగంగానే చుట్టుముట్టేశారంట మొత్తం అక్కడున్న రెఫ్యూజీస్ అంతాని. ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి తిండి లేక సతమతం అవుతున్నారు అక్కడ. ఆ తిండి వచ్చేసరికి ఆ తినేసి ఎంతో ఆనందించి ఇతన్ని హగ్ చేసేసుకొని, మాకెంతో పుణ్యం చేశావు ఈరోజు, మాకు తిండి పెట్టావు, నీ అంత మంచివాడు ఈ భూమి మీదే లేడని ఎంతో అందలానికి ఎక్కించేశాడు. అప్పుడు అతనికి అర్థమైంది, అరే ఇంత సేవ చేస్తే కేవలం ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన వీళ్ళు నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు కదా, సేవ చేస్తే వచ్చిన ఫలితం ఇది అని చెప్పి ఇంకొక 3 ట్రిప్స్కి వెళ్లి ఆ మనుషులకి, రెఫ్యూజీస్ కి ఫుడ్ అందించాడు. అప్పటి నుంచి జీవితాన్ని అర్థవంతం చేసుకుని దానికి సార్థకత చేకూర్చాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన సర్వీస్లోకి దిగడం మొదలుపెట్టాడంట. చూసారా, అహంకారం, ఆ బాడీ మీద మమకారం ఎప్పుడైతే మనం వదులుకున్నామో ఈ సేవ చేయడానికి ఇంకా ఒక అవకాశం దక్కుతుంది అన్నమాట.
అదే మనకి జరుగుతూ ఉంటుంది గణేష్, జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ అని ఒక వారం రోజుల పాటు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారనమాట బెంగళూరులో, అలాగే ప్రపంచంలో చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ లో. జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ అంటే ఆ వారం రోజులు మనకున్నవన్నీ అందరితో షేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో పిల్లలుంటారు, వాళ్ళు ఆడుకున్న బొమ్మలు, ఇప్పుడు అవసరం లేని బొమ్మలు ఇలాంటివన్నీ ఉంటాయి, లేదు వాళ్ళ బట్టలు ఉంటాయి, అలాంటివన్నీ తీసుకెళ్లి అవసరమైన వాళ్ళకి ఒక కలెక్షన్ పాయింట్స్ పెడతారనమాట, అక్కడ ఇచ్చి రావాలి. అలాగే మీరు ఏమైనా ఇవ్వదలుచుకుంటే, ఆర్ఫన్స్ ఉంటారు, రెఫ్యూజీస్ క్యాంప్స్ ఉంటాయి, ఇలాంటి వాటన్నిటికీ బట్టలు, బొమ్మలు, బిస్కెట్లు, స్నాక్స్ ఆర్ పుస్తకాలు, పెన్నులు స్కూల్ పిల్లలకి, ఇలాగంతా అనమాట. ఇది ఎందుకంటే ఇవ్వడంలో ఉన్న ఆనందం అందరికీ తెలియాలని. ఒకసారి మనం ఆలోచిద్దాం గణేష్, ఇవ్వడం అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ అడిక్షన్. దానికి మీరు అడిక్ట్ అయిపోయారంటే ఆ ఆనందానికి దాన్ని మించింది ఇంకేం ఉండదు అసలు. ఏ మీకు మీరు 10 కోట్లు సంపాదించుకున్నా 100 రూపాయలు అవసరమైన వాడికి ఇవ్వడంలో ఉన్న ఆనందం ఇందులో లేదు. ఆ ఆనందాన్ని గనక మనం తెలుసుకొని అనుభవించగలిగితే దాన్ని వదులుకోం మనం. ఎందుకంటే మనందరికీ కావాల్సిన ఆనందమే కదా. ఆల్ ఆఫ్ అస్ వాంట్ టు బి హ్యాపీ ఇన్ లైఫ్. అలాగే అహంభావం అయితే ఉండకూడదు. సర్వీస్ చేయడానికి మొట్టమొదటి ప్రీ రిక్విజిట్ ఏంటంటే అహంకారాన్ని వదులుకోగలగడం. ఈగో, నేను చేస్తున్నాను అనే అహంకారం, నేను చెయ్యాలి అనే ఆలోచన నాకుంటుంది, చేయగలిగే రిసోర్సెస్ నాకున్నాయి భగవంతుడి దయ వల్ల. తీసుకునేవాళ్ళు ఉండాలి కదా. తీసుకునేవాళ్ళు ఉండకపోతే ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏంటి? తీసుకునేవాళ్ళు ఉండాలంటే ఆ సేవ, ఆ పని అవసరమైన వాళ్ళు ఉండాలి. అంటే వాళ్ళు ఏదో ఒక ఆ పరిస్థితి వాళ్ళకు ఉండాలన్నమాట. అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉంటేనే మన సేవలు వాళ్ళకి ఉపయోగపడతాయి.
అంతే,
వాళ్ళు ఆ పరిస్థితిని ఫేస్ చేస్తూ మనకి సేవ చేసుకునే అవకాశం ఇస్తున్నారనే అనుకోవాలి. కానీ దీనికి ఒక మంచి, యాజ్ యూజువల్ మనకి స్వామికి మించిన ఎగ్జాంపుల్ అయితే లేరు, ఒక చిన్న సంఘటన. ఒకసారి అనంతపూర్ జిల్లాలో ఇలా స్వామి వాటర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నప్పుడు కొన్ని గ్రామాల వాళ్ళు, చాలా 100 గ్రామాలకి నీళ్లు సదుపాయం ఏర్పరచడం జరిగింది. ఒక గ్రామం నుంచి కొంతమంది గ్రామస్తులు వచ్చారు స్వామి దగ్గరికి. ఎందుకు, వాళ్ళు ఎన్నో ఏళ్లు బట్టి పాపం వాటర్ స్కేసిటీతో చాలా బాధపడుతున్నారట. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఉన్నట్టుండి వాళ్ళకి పంపు తిప్పితే నీళ్లు వస్తున్నాయి. ఇంకా వాళ్ళు ఆ ఆనందం అనమాట, చాలా ఆనందించి స్వామికి మనం కృతజ్ఞత చెప్పాలి, ఇంత పని చేసి పెట్టారు స్వామి మనకి అని చెప్పి అందరూ గ్రామం నుంచి బయలుదేరి స్వామి దర్శనానికి పుట్టపర్తి చేరుకున్నారు. వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చుని ఉన్నారు, అందరూ స్వామి కోసం ఎదురు చూస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చారు, మామూలుగా దర్శనం హాల్లో తిరుగుతూ వీళ్ళు కూర్చుని ఉన్న ప్రదేశానికి వచ్చారనమాట. ఆ ప్లేస్కి వచ్చి నుంచున్నారు. స్వామి అలా నుంచోగానే వీళ్ళందరూ గొంతెత్తి ఒకటే ముక్త కంఠంతో, స్వామి చాలా సంతోషం స్వామి, మీరు మాకు ఇంత పెద్ద సహాయం చేశారు, మేము మీకు థ్యాంక్స్ చెప్పడానికి, మీకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం స్వామి, మేము చాలా ఆనందంగా ఉన్నాం స్వామి అని అందరు పాపం వాళ్ళకి తోచిన మాటలు వాళ్ళు ఒకేసారి అందరూ కలిసి మాట్లాడేస్తున్నారనమాట. స్వామి చాలా నవ్వుతూ ప్రశాంతంగా ఆనందంగా ఓర్పుగా వాళ్ళు చెప్పేది విని అప్పుడు స్వామి ఒక మాట చెప్పారట వాళ్ళకి. ఒకసారి వినండి ఏం చెప్పారు స్వామి అనేది. బంగారు, మీరు నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు, మీకు ఈ సేవ చేసే అవకాశాన్ని మీరు నాకు కల్పించారు. పాపం ఎంతో కష్టపడుతూ ఇన్నేళ్లు గడిపారు నీళ్లు లేక, అలా మీరు కష్టపడుతూ నాకు మీకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అన్నారట. ఒక్కసారి ఆలోచించండి, స్వామి ఆ మాట వాళ్లతో అన్నారంటే అది కేవలం మనకి ఎగ్జాంపుల్గా నిలవడం కోసం మాత్రమే.
అంతే,
అంతేగాని ఇంకా వేరే దానికి వేరే ఏమి అర్థం తీసుకోగలం మనం చెప్పండి. సో మీరు కష్టపడుతూ మాకు సేవ చేసుకునే అవకాశాన్ని కలిగించినందుకు మీకు థ్యాంక్స్ అని వాళ్ళకి మనం చెప్పుకోవాలి, కానీ నేను మీకేదో సేవ చేస్తున్నాననే అహంకారాన్ని ఉంచుకోకూడదు అంటూ.
మన వేదిక డిక్టం ఉన్నది కదా, పరోపకారార్థం ఇదం శరీరం. భగవంతుడు, అది ఫస్ట్ రూల్, మన శరీరం భగవంతుడు ప్రసాదించింది ఇతరుల కోసమే, సమాజ సేవ కోసమే ఈ బాడీని భగవంతుడు ప్రసాదించాడు. మనకి ఎన్ని రిసోర్సెస్ దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని సరైన విధంగా వాడుతూ ఏమాత్రం ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం జనులకి సర్వ్ చేస్తే, సేవ చేస్తే ప్రత్యుపకారంగా భగవంతుడు ఏ విధంగా రివార్డ్ చేస్తాడు. ఎక్స్పెక్ట్ చేసేవాడు భగవంతుడి దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయడు, మనుషుల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేవాడు భగవంతుడి దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో స్వామి భక్తులలో ఒకరైన శ్రీ కొమ్మారెడ్డి భాస్కర్ రావు గారు, ఏలూరు వాస్తవ్యులు, ఈయన సేవకి ఒక ప్రతిరూపం అనే చెప్పచ్చు. ఆయన్ని చూస్తే చాలు, అసలు ఎంత నెమ్మదిగా, ఎంత వినయ విధేయతలతో ఆయన అందరితో మాట్లాడతారో ఆ రూపం చూస్తేనే తెలిసిపోతుంది. అలాంటి ఆయన తన సేవతో స్వామిని ఏ విధంగా ఆనందపరిచారో ఒకసారి మనం ఆయన మాటల్లోనే విందాం.
తప్పక,
ఆర్గనైజేషన్స్ కొత్త కాబట్టి ఎక్కువ బాధ్యతగా ఉండేదండి. వారంలో ప్రతి శనివారం హాస్పిటల్ కట్టేసేసి శనివారం ఈవినింగ్ అంబాసిడర్ కారు ఉండేదండి. ఆ రోజుల్లో పెట్రోల్ లీటర్ రూపాయన్నరే, ఏదో డిఫరెంట్ వింగ్స్ ఏం లేవు అప్పుడు. బాల వికాస్ అనేసి ఎవరో కొంతమంది లైక్ మైండెడ్ పీపుల్ కొంత కార్లో పెట్టుకుని కొన్ని స్వామి లాకెట్స్, ఆ తర్వాత కొన్ని పుస్తకాలు ఇవన్నీ కూడా వేసుకుని నేనే వెళ్లేవాడి అండి. వెళ్లి పలానా చోట ఈ విధంగా ఉంది, తాడేపల్లిగూడెం ఈ విధంగా అక్కడ స్టార్ట్ చేద్దాం అని చెప్పాడు. అక్కడ ఊళ్ళో తెలిసిన వాళ్ళందరూ కూడా చూసి ఆ రోజు అక్కడ ఉండి అక్కడ బాల వికాస్ కొంతమంది పిల్లలందరూ కూడా దగ్గరికి చేర్చి వాళ్లతో కొంచెం చిన్న కార్యక్రమం ఏదైనా ముందు అక్కడ వాళ్ళకి అన్ని చెప్పేవాళ్ళం అండి. తర్వాత నెక్స్ట్ డే ఏమో ఫ్లాగ్ హోయిస్టింగ్ ఒకటి తప్పకుండా ఉండేదండి. ఫ్లాగ్ హోయిస్టింగ్ అయిన తర్వాత కార్యకర్తలందరూ కూడా పిలిచి ఈ విధంగా నగర సంకీర్తన నామ సంకీర్తన ఆ రోజుల్లో అయ్యే ముఖ్యంగా అంతకన్నా ఎక్కువ ఉండే కదా. తర్వాత ఏదైనా ఉంటే తర్వాత బాల వికాస్ అన్ని వచ్చింది, అవన్నీ అవజేసి చేసుకుని మళ్లీ ఆదివారం తెల్లారుతుందనగా అర్ధరాత్రి 11:12 ఇంటికి చేరేవాడి, ఇంటికి చేరేవాడు. మళ్ళీ పొద్దున్నే హాస్పిటల్ కి అవజేసేసి పరిగెత్తుకుని హాస్పిటల్ పోయేవాడు. ఆ విధంగా కొన్నాళ్ళు జరిగిన తర్వాత స్వామి మరి ఏదో నేనేదో పెద్దగా ఏదో గొప్పగా చేస్తున్నాను అనుకోలే, ఇంకా స్వామి సేవ సరి చేయట్లేదు, అయ్యో స్వామి ఈ విధంగా చెప్పారు చెయ్యాలి స్వామి చేయాలి ఏం చేయలేకపోతానని చెప్పి లోపల దిగులుగా ఉండేది. ఇంకా కొన్ని కొన్ని ఫంక్షన్స్ కూడా రాలేకపోయేవాడిని అని చెప్పి బాధపడేవాడిని, అక్కడ హాస్పిటల్ ఒత్తిడి వల్ల ఫంక్షన్స్ రాలేకపోయినా బాధపడేవాడిని. అయితే ఒకసారి మాత్రం దసరాకు వచ్చానండి, దసరాకు వస్తే పూర్ణచంద్ర హాల్లో పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది, అది ఆఖరి రోజు అందరిది. స్వామి ఉపన్యాసం ఇస్తున్నారు, ఉపన్యాసం ఇస్తామంటే లోపల నేనేమో బయట గేట్ దగ్గరే బయట కూర్చుని ఉన్నాను ఫస్ట్ గేట్ దగ్గర. స్వామి ఆ డయస్ మీద అటు ఇటు తిరుగుతూ ఈ పక్కకు వచ్చి నన్ను చూసి మళ్ళీ అటు వెళ్ళిపోయారు. చూసేవాడికి ఉపన్యాసం అంతా అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు కొత్తగా గ్రామ సేవలు ఇవన్నీ కూడా అప్పుడే స్టార్ట్ చేసామండి. గ్రామ సేవలు అన్ని కూడా అది 60th బర్త్డే రాబోతా ఉంది, మేమన్నీ కూడా స్వామి ఏమన్నారంటే ఇదిగో మీరేదో గ్రామాల్లో సేవ చేయటం కాదు అది రామసేవ అనుకుని అది ఫస్ట్ శ్లోకం స్వామి చెప్పింది, గ్రామ సేవయే రామసేవ, ఆ రామసేవ కింద చేయండి అది. వాళ్ళకి బేసిక్ కమ్యూనిటీస్ ఏమి కూడా లేవు, చిన్న చిన్న నీటి సప్లై కరెంట్ లేకపోతే కరెంట్ వేయించడం లేకపోతే హైజీన్ వేయించడం బస్ షెల్టర్స్ చిన్న చిన్న టెంపుల్స్ కానీ మాస్కులు కానీ చర్చిలు కానీ కొంచెం రెన్యూవేట్ అవన్నీ కూడా చేయండి, ఊళ్ళో శానిటేషన్ అది ముఖ్యం అది అవన్నీ చూడండి, మెడికల్ క్యాంప్స్ అని ఆ విధంగా రాబోయే దానికి మేమేం చేసుకుంటే 60 villages అన్ని కూడా సెలెక్ట్ చేసి అన్ని కూడా చేసి ఆయన కూడా స్వామికి ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత సౌని తయారు చేశాం ఇచ్చాం. అప్పుడు ఆ స్టేజ్ మీదేమో నా పేరు ఎత్తుతున్నారు, గ్రామ సేవలు చేయమన్నాను, ఈ విధంగా గ్రామ సేవలు అన్ని కూడా ఇలా భాస్కర్ రావు అని చెప్పి 5 నిమిషాలు దాని గురించి స్టేజ్ మీద చెప్పారండి. నాకు ఒళ్ళు చెవట్లు పెట్టిపోతుంది, ఒళ్ళు ఊడికిపోతున్నా, నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆరోగ్యానికి గాని ఆర్థికంగా గాని దేనికి లెక్క పెట్టకుండా అతను ఆ విధంగా ముందుకెళ్లి వారం సంస్థలకు వెళ్లి సంస్థల పని మీద ఈ విధంగా అన్ని చేస్తున్నాడు, చాలా ఆదర్శంగా ఉంది. ఆ తెల్లవారి 1:00 or 2:00 సోమవారం ఆదివారం చేరతాడు, అన్ని క్లియర్ గా చూసినట్టే ఆ టేబుల్ మీద ఏమి ఉంటే అది తినేసేసి పడుకుంటాడు. మరి అందరూ ఆ విధంగా చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను అని చెప్పి ఈ సందర్భంగా నాకు ఉత్సాహం వచ్చింది. ఏమిటంటే ఈ 1 lakh చెక్ నేను ఇస్తున్నాను, అతను స్టేజ్ మీదకి వచ్చి దాన్ని తీసుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. గ్రామ సేవలకు దానికి ఉపయోగపడుతున్నాను. ఇంకా నాకు ఒళ్ళంతా దడ ఆయాసం చెవట్లో. అప్పుడు ఇంక
వ్యాన్ కూడా ఇచ్చారు,
తర్వాత వ్యాన్ ఇచ్చారు. అయిన తర్వాత అప్పుడు NMDC చైర్మన్ వేణుగోపాల్ రావు గారు అప్పుడు ఆయన స్టేట్ ప్రెసిడెంట్. సరే నేను వెళ్ళకూడదు ఎట్లా ఆలోచిస్తున్నా, ఎట్లా వెళ్ళదే అది ఏం తీసుకోవాలండి, అసలు కంప్లీట్ బ్లాంక్ అయిపోయింది బుర్ర. సరే పాప ఆయనే దగ్గరుండి తీసుకెళ్లారు, పాద నమస్కారం చేసుకున్నాను, చెక్కిచ్చాను, సేవకు వచ్చేసాను, చుట్టూ అంతా చుట్టుముట్టారు అయిపోయింది. అక్కడి నుంచి నెక్స్ట్ డే మొదలు తక్కిన ఆర్గనైజేషన్స్ వాళ్ళంతా ఈవెన్ ఇందులాల్ షా ఆల్సో డజన్ నో దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ప్రెసెంటెడ్, ఆయన కూడా తెలియదు ఇది చేసిన ఇంటర్నేషనల్ చైర్ కదా. అప్పటికప్పుడు అనుకుని ఏంటో మరి భగవంతుడు లేలే ఏం చెప్తాం మిస్టర్ ఏంటి గాడ్స్ వేస్ ఆర్ మిస్టీరియస్. తర్వాత నెక్స్ట్ డే నేను ఆ చెక్కు పుచ్చుకుని వరండాలో కూర్చున్నాను, స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి చెక్కు స్వామి దగ్గరే ఉంచుండే అవసరం వచ్చినప్పుడు నేను తీసుకుంటాను అన్నాను. లేదు లేదు 10 మంది ముందు నేను ఇవ్వడం కారణం ఏంటంటే అందరికి కూడా ఈ రకంగా అన్ని కూడా చేస్తారు బాగా ఉంటుందని చెప్పి నేను ఇవ్వాలని ఇచ్చాను. అది కాకుండా ఆ రకమైనటువంటి నమ్మకం విశ్వాసం ఉంటాం భగవంతుడికి ఉంటాం అది కూడా ఒక విశేషమే.
మరి భాస్కర్ రావు గారు చూసారా ఏమాత్రం సేవ చేశాను అన్న అహంకారం లేకుండా సేవ చేసుకుంటూ వెళ్ళిపోయారంతే. అది హీ ఫెల్ట్ దట్ ఇట్ వాజ్ హిస్ డ్యూటీ టు సర్వ్. అలా చేస్తే అప్పుడు స్వామి ఏమన్నారు, ఇట్ ఈస్ మై డ్యూటీ టు గివ్. అంతే, భగవంతుడు ఆటోమేటిక్ గా పరిగెట్టుకుని వస్తాడు మన దగ్గరికి. మరి కేవలం స్వామిని సంతోష పెట్టాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో మనం సేవ చేసామనుకోండి, మన జీవితం నిజంగా సార్థకతని పొందుతుంది. ప్రపంచాన్ని మనం సంతోష పెట్టాలనుకోవడం ఇంపాసిబుల్. భగవంతుణ్ణి ఒక్కసారి సంతోష పెడితే ఆటోమేటిక్గా ప్రపంచం కూడా సంతోషిస్తుందంట. మరి గుర్తింపు కోసం మనం సర్వీస్ చేయకూడదని స్వామి ఎప్పుడు చెప్తారు. పబ్లిసిటీ స్టంట్ కాదు సేవ అనేది, మన ఉద్ధరణ కోసం చేయాల్సింది అని అంటారు. ఈ అంశంలో మన భాస్కర్రావు గారి శ్రీమతి అయిన వసుమతీదేవి గారు, ఆవిడ అనుభవం ఏ విధంగా ఉన్నదో చూద్దాం. నిస్వార్థంగా చేసే సేవకి స్వామి భగవంతుడు ఎట్లా రెస్పాండ్ అవుతాడు, తనతో పాటు ఎట్లా ఉంటారు అని ఆమె ఏం చెప్తారో విందాం.
స్వామి ఎప్పటికప్పుడు ఎట్లా అంటే, నన్ను వెన్నంటి ఎక్కడ నాకు అపజయం లేదు కలక్కోకుండా తన తానే ఇన్వాల్వ్ అయ్యి నా జయానికి కారణం అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. ఒకసారి స్వామి 50th బర్త్డే అండి, స్టేట్ ట్రస్ట్ పెట్టారు ఇక్కడ, ఆ ట్రస్ట్ లో నన్ను మెంబర్గా చేశారు. అందరూ జెంట్సేనండి, భగవంతం గారు, అమరేంద్ర గారు, పెద్ద పెద్ద వాళ్ళంతా మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. నేను క్యాంటీన్ లో ఉన్నానని కారుణ్యానంద గారిని వెళ్ళి వసుమతిని పిలుసురా మీటింగ్ కండక్ట్ పూర్ణచంద్ర ఆటోజం చేస్తున్నాను. అప్పుడు అంటే కారుణ్యానంద గారు ఏమో రూమ్కి వెళ్ళారట, రూమ్కి వెళ్తే రూమ్ తాళం పెట్టింది. సరే గౌ వచ్చి స్వామి లేరు రూమ్కి, సామన్నారట తలకాయ బస్సు దిగుతుంది మెస్కి వెళ్తుంది, మెస్ నుంచి బస్సు ఎక్కుతుంది, నీకు రూములు ఎక్కడ దొరుకుతుంది వెళ్ళి మెస్కి వెళ్ళమన్నారు. క్యాంటీన్ లో నేను ప్లేట్లు దూముతున్నానండి, వచ్చి ఇప్పుడు మన పిలిచారు రమణ రావు గారు, మళ్ళీ కాసేపు రమణ రావు గారు వచ్చారు. ఏంటో అక్కడ మీటింగ్ జరుగుతాను, నువ్వు వంటలు దూముకుంటా కూర్చుంటానంటున్నావు, నువ్వు స్వామిని నేను ఆకాశాలు ఎత్తాలనుకుంటున్నాను అని జోక్ చేస్తా రండి. సరే ఏంటి, నాకు అసలు ఐడియా లేదండి, ఇది మామూలుగా క్యాంటీన్ లో పనిచేస్తున్నాను, అసలు బట్టలు ఏం బాగాలేదు, అందరు మొగారు అని చెప్పి నేను వచ్చి అక్కడ గుమ్మకడ గౌ స్వామి వచ్చారు. స్వామి నేను ఒక్కదానే స్త్రీని స్వామి, నేను స్త్రీనే నీ పక్కన కూర్చుంటాను పద అని చెప్పి అన్ని సీట్లు మార్పించి నా పక్కన స్వామి సీట్ వేసుకుని అప్పుడు ఆ స్టేట్ ట్రస్ట్ లో నన్ను వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే కలెక్షన్స్ అయ్యి వాటిలో కామ్ గా చాలా బాగా స్వామి హెల్ప్ చేసి స్టేట్ అంట తిరిగి. నేను అప్పుడు చిన్నపిల్లనండి, నాకు అప్పుడు 75 అంటే స్వామి 50th 75 కదండి. అసలు నేను నా అనుభవంలో మగవాడిని మాట్లాడించి కుంటివాడిని నడిపించినట్టుగా నేను దేనికి పనికిరాని వ్యక్తిని, అలాంటి దాన్ని ఇంత షైన్ చేశారు ఇవాళంటే అది నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక స్టోన్ ఉంటుంది రోడ్డు పక్కన పడి ఉంటుంది, దాన్ని మామూలుగా చెంతమంది చూస్తారు, కానీ ఒక శిల్పి చూసి దాన్ని ఒక విగ్రహంగా చెక్కాడు. అలా స్వామి చేతిలో నేను పట్టడం వల్ల నేను ఇవాళ ఈ స్టూడియోలోకి వచ్చిన మాట్లాడే అర్హతను సంపాదించగలిగాను. అది స్వామికి జన్మజన్మల గ్రాట్యూట్యూడ్. నేను ఎప్పుడు దేనికి దానికి అంటే నాకు స్వార్థం ఇది జరిగితే ఇది బాగుండు ఎప్పుడు ఆలోచించలేదు. ఆయన కానీ నేను కానీ స్వామి ఇచ్చిన చేయడం వరకే, స్వామి ఇది కావాలి మన మధ్య భీమరస్యాన్ని చేశారండి 5-6 సంవత్సరం. అది చాలా మంది ప్రయత్నాలు చేసుకుంటున్నారు, అసలు మాకు ఆలోచన లేదు. లాస్ట్ రోజున ఈయన్ని కుక్స్ని దెమ్మనమాట కవర్ పెట్టి ఎందుకు చెప్తున్నానంటే దేనికి ఆశపడి ఉంది, ఇది నా స్పెషల్ గ్రేస్ మీరు కూడా కూర్చోవాలని కూర్చోబెట్టారు. మరి మాకు ఫోటోలు లేవండి, నంబర్ లేవు, ఏళ్ళు నిక్కాబ్దు మేమేంటి, మేము ఎక్కడ బ్యాక్ కూర్చుంటే మళ్ళీ రత్నాకర్ గారితో ముందు కూర్చోమని వచ్చి అని చెప్పి కోరు పెట్టాను. సూపర్ ఫెసాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ అండి బెంగళూరులో, నేను మామూలుగా లైన్ లో కూర్చున్నానండి. కూర్చుంటే స్వామి అన్నారు, రేపు నువ్వు బెంగళూరు రా, నేను ఎవరిని పిలవటం లేదు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ ఉంది, నిన్ను మాత్రమే పిలుస్తున్నాను, నువ్వు బెంగళూరుకి వచ్చాను. అసలు ఎందుకంటే అలా ప్రతిదానికి ఆయన వెన్నంటూ ఉంటే అపజయానికి స్థానం,
భగవంతుడి దృష్టి లోపలే ఇవన్నీ జరిగినాయి, అది మన విశ్వాసం, అది ట్రూత్ కూడా, అదే సత్యం.
నిస్వార్థమైన సేవ అన్నారు గణేష్. మీరు నిస్వార్థం అంటే స్వార్థం లేకుండా ఉండడం, స్వార్థరాహిత్యం. స్వార్థం లేకుండా ఉండడమే ప్రేమ అంటారు స్వామి. లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్. నిన్ననే మనం ఇది గుర్తు చేసుకున్నాం కదా. సో అదే సందర్భంలో స్వామి చెప్పిన ఒకటి గుర్తొస్తోంది, డ్యూటీ వితౌట్ లవ్ ఈజ్ డిప్లోరబుల్. అంటే మనం ప్రేమ లేకుండా సేవ చేసేద్దాం అని చేసేస్తే అది భగవంతుడికి ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వదు, ప్రేమ లేని ఏది ఆయనకి సంతోషాన్ని ఇవ్వదు. అలాగే డ్యూటీ విత్ లవ్ ఈజ్ డిజైరబుల్. అంటారు. అంటే మీరు చేసే ఆ కొద్దిపాటి సేవ ఏది చేసినా ప్రేమతో చేయండి, అలా ప్రేమతో చేసే సేవ అది దట్ ఈస్ డిజైరబుల్, స్వామికి ఆనందాన్ని కలిగిస్తుంది. స్వామి ఏం చేస్తున్నారు, లవ్
వితౌట్
డ్యూటీ ఈజ్ డివైన్. ఆయనకి ప్రేమే ఉంది, ఆయనకి ఏది చేయాల్సిన అవసరం లేదు, ఆయన అన్ని చేస్తారు ఎందుకంటే ఆయనకున్న ఆ ప్రేమ వల్ల. అలా చేస్తూ అందుకనే ఆయన డివైన్, ఆయన దేవుడు. అలా చేస్తూ మనకి ఒక మంచి ద బెస్ట్ ఎగ్జాంపుల్ గా అత్యున్నతమైన ఉదాహరణగా నిలిచారు స్వామి. ఎలా సేవ చెయ్యాలి, నిస్వార్థంగా ఎలా చేయాలి అని. నిస్వార్థంగా సేవ ఎలా చేయాలి అని మనం కొద్దిగా ఆలోచిస్తే చిన్న చిన్న విషయాల్ని గుర్తుంచుకుంటే చాలేమో అనిపిస్తుంది గణేష్. ఒకసారి ఆలోచించి చూద్దాం. నేను మీకు ఒక సహాయం చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అవసరమైనప్పుడు నేను మీకు ఏదో సహాయం చేశాను, చేస్తే ఇమ్మీడియట్ గా ఫస్ట్ రియాక్షన్ ఏమవుతుంది, నేను గణేష్కి సహాయం చేశాను తనకు అవసరమైనప్పుడు, అలాగే నాకు అవసరమైనప్పుడు గణేష్ కూడా చేస్తారు,
ఎక్స్పెక్టేషన్
వస్తుంది. ఇప్పుడు మనం మన నాటికల్లో చూసింది కూడా అదే కదా, ఒకసారి నేను సహాయం చేశాను కాబట్టి అతను నాకు చేయాలి అనే ఎక్స్పెక్టేషన్. ఆ చిన్నపిల్లల్లో కూడా అంతే, ఒకసారి నేను నా ఫ్రెండ్కి సహాయం చేశాను కాబట్టి నేను ఎప్పుడు ఏది అడిగినా వాడు నాకు ఇవ్వాలి అనే ఎక్స్పెక్టేషన్. సో ఆ థాట్ ని ఫస్ట్ మనం కంట్రోల్ చేసుకోవాలి, అంటే ఆ ఎక్స్పెక్టేషన్ ని కంప్లీట్ గా తీసేయాలి ఈక్వేషన్ లోంచి. లెట్ అస్ హ్యావ్ నో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రెసిప్రొకేషన్, నో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రివార్డ్స్. అంటే మనం చేసిన దానికి తిరుగు ప్రతిఫలంగా మనకి ఏమొస్తుంది అనే విషయాన్ని మర్చిపోదాం, ఆలోచించొద్దు అసలు. అప్పుడే స్వామి మనకి ఈ అనంతపురం జిల్లాలో స్వామి వారితో మాట్లాడిన మాట, మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు నేనే మీకు కృతజ్ఞుణ్ణి అన్నారు కదా, అది గుర్తుంచుకోవాలన్నమాట. ఇంకా రెండవ స్టెప్, నేను గణేష్ కి సహాయం చేశాను, గణేష్ కి అది తెలిసే ఉంటుంది, హీ రికగ్నైజ్డ్ మై హెల్ప్. ప్రపంచం రికగ్నిషన్ కాదు, పోనీ నేను ఎవరి కోసం అయితే చేశానో వాళ్ళ రికగ్నిషన్. హ్యూమన్ టెండెన్సీ అనమాట, ఇలాంటి చిన్న చిన్న హర్డిల్స్ దాటుకుంటూ వెళ్ళాలి మనం. రికగ్నిషన్ కోసం కూడా మనం ఎదురు చూడకూడదు, ఎందుకంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ గివర్. ఆయన డిఫరెంట్ మీన్స్ లో డిఫరెంట్ పీపుల్ ద్వారా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఇస్తారు, కానీ దెర్ ఇస్ ఓన్లీ వన్ గివర్. ఆయన చూస్తే చాలు అంతే, మన ఫోకస్ భగవంతుడు. వీళ్ళు రికగ్నైజ్ చేశారా, వాళ్ళు రికగ్నైజ్ చేశారా, వీళ్ళు చూస్తున్నారా నేను చేయడం, వాళ్ళు చూడట్లేదా
అనే పర్పస్ అయిపోతుంది.
అలాంటి చిన్న చిన్న ఆలోచనలు మనం చేయకూడదు అనమాట, కొద్దిగా పెద్దగా ఆలోచిద్దాం. ఇంకా మూడోది, నేను చేశాను, నేను చేసిన హెల్ప్ ని గణేష్ గుర్తుంచుకుంటారు, రిమెంబరింగ్, ఓకే, హీ విల్ రిమెంబర్ వాట్ ఐ హెడ్ డన్ ఫర్ హిమ్. ఎందుకు గుర్తుంచుకోవాలి, పాపం గణేషే కష్టంలో ఉన్నాడు అప్పుడు, అప్పుడు నాకు చేయగలిగింది, నాకు తోచింది నేను చేశాను. అతని ఫోకస్ ఏముంటుంది, నేను ఈ కష్టం నుంచి ఎలా బయటికి రావాలనేది ఆలోచిస్తూ ఉంటారు, కానీ అయ్యో వీళ్ళు నాకు ఇంత సహాయం చేశారు అనే ఆలోచన అని ఆలోచించి గుర్తు పెట్టుకుంటే అతను గొప్పవాడు. కానీ అతను అలా గుర్తు పెట్టుకోవాలని కోరుకోవడం మన గొప్పతనం కాదు, అది మన స్వార్థం అవుతుంది అంతే. సో ఆ గుర్తుంచుకోవాలి అనుకోవడం కూడా ఒక ఎక్స్పెక్టేషన్, అది కూడా. ఇంకా ఫైనల్ గా ఈ మూడు కూడా లేకపోయినా ప్రతి మనిషికి ఇదైతే ఉంటుంది, ఈ నాలుగో దాన్ని జయించడమే కొద్దిగా కష్టం, అదేంటో చూద్దాము. నేను గుర్తుంచుకుంటాను, నేను ఇంకొకళ్ళకి సహాయం చేసినప్పుడు వాళ్ళు నాకు ప్రతిఫలం చెయ్యక్కర్లా, వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేయక్కర్లా, వాళ్ళు నేను చేసిన హెల్ప్ గుర్తుంచుకోకర్లా, కానీ నాకు గుర్తుండిపోతుంది అది నేను చేశాను అనేది. అదే అహం, మీరు చెప్పారు చూడండి అహం ఉండకూడదు అని. నేను కూడా మర్చిపోగలగాలి. ఆ మర్చిపోవడం ఎప్పుడు సంభవిస్తుందంటే, గణేష్ కి పాపం ఇంత కష్టపడి నాకు అతను సహాయం చేసే అవకాశం ఇచ్చాడు, మళ్లీ స్వామి చెప్పిన ఎగ్జాంపులే అనేది గుర్తుంచుకుంటే, నేనేదో చేశానని, నేను చేసిన విషయం చాలా చిన్నగా కనిపిస్తుంది వాళ్ళు పడే కష్టం ముందర చూస్తే, అది గుర్తుంచుకోవాలి. అదే స్వామి ఎప్పుడు చెప్తారు చూడండి, నువ్వు ఎదుటి వాళ్ళకి చేసిన మంచి ఎదుటి వాళ్ళు నీకు చేసిన చెడు ఆ క్షణంలో మర్చిపో అంటారు, మరో క్షణం కూడా తీసుకోవద్దు, ఆ క్షణంలోనే మర్చిపో అని. ఈ నాలుగు ఫిల్టర్స్ కనుక మనం పెట్టుకుని వీటిని కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటూ, కొంచెం జాగ్రత్తగా కాషియస్ గా ఉంటే గనక నిస్వార్థమైన సేవ చేయడం అది పెద్ద ఇంపాసిబుల్ ఏమీ కాదేమో అనిపిస్తుంది, మనకు కూడా సాధ్యమే అని.
సాధ్యం. మీరు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ముగించే ముందు ఒక మంచి అనుభవం ఒకటి విందాము. ఇది విశాఖపట్నంలో సాయి సేవాదళం వాళ్ళు పంచుకున్న అనుభవం. ఇది వాళ్ళకి చలికాలంలో బ్లాంకెట్ సర్వీస్ అని ఒకటి ఉంటుంది, అది కూడా ఏ విధంగా చేస్తారంటే రాత్రి 12 తర్వాత వాళ్ళు వ్యాన్స్ లో వెళ్లి మంచి థిక్ బ్లాంకెట్స్ రోడ్డు మీద ఎవరైతే ఏ ఆశ్రయం లేని వారో, వాళ్ళకి సరిగ్గా బట్టలు లేవో, వాళ్ళకి కప్పి గుప్చప్ గా వచ్చేస్తారు వాళ్ళు. ఏమాత్రం తప్పినట్టు కూడా వాళ్ళకి తెలియదన్నమాట. అంత సైలెంట్ గా చేస్తారు వాళ్ళు. ఇది పంచుకుంటున్నారు. అప్పుడే కొత్తగా ఒక అబ్బాయి ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే ఆ గ్రూప్ ఇన్ఛార్జ్ సరేనన్నా నువ్వు కూడా రా మాతో పాటును సేవ్ చేద్దు గాని ఇలాగ బ్లాంకెట్స్ ఇద్దుగా వెళ్ళాడు. వెళ్తే బ్లాంకెట్స్ పంచుతున్నారు. ఒక మూల ఒక ఆమె బాగా షివరింగ్ వణుకుతూ కనిపిస్తే వెళ్లి ఆల్రెడీ ఇచ్చిన ఒక ఏదో రగ్గు కప్పుకొని ఉన్నది ఆవిడ. ఆ చిల్లులు పడింది, ఇంకా వణుకుతుంది. పాపం కప్పుదామని ప్రయత్నం చేస్తే ఆవిడ లేచిందంట. లేచి, మీరు సాయి సేవాదళం సభ్యులే కదా అని గుర్తించిందంట. ఈ అబ్బాయికి షాక్ అయిపోయాడంట. ఎందుకంటే అప్పుడు ఫస్ట్ టైం ఆ అబ్బాయి వస్తున్నాడు. ఆ వైబ్రేషనే ఆవిడకి అందిపోయింది, సేవ చేయాలన్న దృక్పథం. ఆమన్నదంట, చూడనన్న, మీరు కిందటి సంవత్సరం చలికాలంలో తీసుకొచ్చి నా ఒంటి మీద కప్పిన రగ్గిది, దీనికి చిన్న చిన్న కన్నాలే పడ్డాయి, నేను దీన్ని కప్పుకొని పడుకోగలుగుతున్నాను, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్. కొంచెం ముందరికెళ్లి కుడివైపు తిరిగితే అక్కడ ఒక అబ్బాయి ఆ దుప్పటి కూడా లేకుండా ఒట్టి షర్ట్ కూడా లేకుండా పడుకున్నాడు. వెళ్లి ఆ అబ్బాయికి వేయండి, పనికొస్తుంది ఆ అబ్బాయికి అని చెప్పిందంట ఆవిడ. ఒకసారి చూడండి, మనం అనుకున్నాం ఇది మన అభివృద్ధి కోసం చేసేది సర్వీస్ అనుకున్నాం, కానీ ఇది ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ఈ సేవ ద్వారా వాళ్లలో కూడా ఇది ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది, వాళ్లలో కూడా పంచుకుందాం అన్న ఒక ఫీలింగ్ వస్తుందన్న ఎక్స్పీరియన్స్ ఇది చెప్తుంది. అసలు ఇలాంటి భావాలు మనం ప్రతిరోజు ఆలోచన చేస్తూ ఎలా ఇవ్వాలి, ఎలా పంచుకోవాలి అన్న ఆలోచనలు మనం ఇంకా పెంపొందించుకోవాలి. ఈ శక్తిని స్వామి మనకి ప్రసాదించమని మనసారా కోరుకుందాము. మరి ఇంతటితో ఈ నవరాత్రి ఉత్సవాలలో 9వ రోజు కార్యక్రమానికి మనం స్వస్తి పలుకుదాము. ఈనాటి నాటకంలో పాత్రధారులు శ్రీ బి సురేష్ కుమార్, శ్రీ రామ్మోహన్ నాగవెల్లి, ఏ శశివదన్, సిహెచ్ మనోజ్ కుమార్. ఇప్పుడు మనం దేవీ నవరాత్రులలో ఈనాటి అవతారం గురించి శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు ఇచ్చే ప్రవచనాన్ని విందాం. ఏలూరు వాస్తవ్యులైన వీరు 12 సంవత్సరాలు శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో ధార్మిక గ్రంథాలు, సత్యసాయి తత్వంపై కూడా ప్రవచనాలు ఇచ్చి ఉన్నారు. ఏలూరు చింతలపాడు బాపిరాజు కళాశాలలో లెక్చరర్గా పనిచేసిన శివరామకృష్ణ శర్మ గారు తదుపరి మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ కళాశాలలో రీడర్గా పనిచేశారు. ఈయన కృష్ణ యజుర్వేదాన్ని బ్రహ్మశ్రీ ఘంటికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద శిక్షణ పొంది బాగా అధ్యయనం చేసి ఉన్నారు. అంతేకాక సంస్కృత వ్యాకరణ శాస్త్రం, అద్వైత వేదాంత శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం కూడా అధ్యయనం చేసి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ అధ్యాపక బహుమానం, పుష్పగిరి సంస్థానం వారిచే విద్యాలంకార బిరుదు, ఏలూరులోని ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారిచే పరిశోధనా ప్రవణ బిరుదులను ఈయన పొంది ఉన్నారు. మరి ఈనాటి దేవీ అవతారం గురించి చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు మాటల్లో విందామా.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శరణారవిందాలకు ప్రణామాలు. సాయి రేడియో శ్రోత అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. సాయిరాం. ఇవాళ లలితాదేవి అవతారాన్ని గురించి మనం ప్రసంగించుకుందాం. బ్రహ్మాండ పురాణంలో చివర లలితాదేవి చరిత్రం వర్ణించారు. దక్షయజ్ఞంలో సతీదేవి దేహత్యాగం చేసింది. ఆ తర్వాత పరమేశ్వరుడు ఆత్మధ్యానం చేసుకుంటూ ఉండిపోయాడు. సతీదేవి మళ్లీ జన్మలో హిమాలయానికి మేనాదేవికి కుమార్తెగా జన్మించింది. ఆమెనే గౌరీదేవి, పార్వతీదేవి అని అంటారు. నారదుడు హిమాలయంతో చెప్పాడు, ఈమె పూర్వజన్మలో సతీదేవి, రుద్రుని భార్య, ఈ జన్మలో కూడా మళ్లీ రుద్రునికే భార్య అవుతుంది అని. ఆ కాలంలో పరమేశ్వరుడు హిమాలయ పర్వత సానువుల పైన తపస్సు చేస్తున్నాడు. హిమాలయుడు ఆయనకు సేవ చేయమని చెప్పని గౌరీదేవిని పంపించాడు. దేవతలు తారకాసురుని బాధపడలేక బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. బ్రహ్మ సలహా ప్రకారం వారు మన్మథుని పిలిచి అతన్ని ఇలా కోరారు. దేవతల ప్రార్థనను మన్మథుని అంగీకరించాడు. హిమవత్ పర్వతానికి వచ్చాడు. అప్పుడు పార్వతి శివునికి గంధం, పుష్పాలు, ఉపహారాలు సమర్పిస్తోంది. ఆయన దృష్టికి పక్కన దాగి ఉన్న మన్మథుడు కనబడ్డాడు. తనపైన బాణప్రయోగం చేస్తాడా ఆగ్రహంతో శివుడు మూడో కన్ను తెరిచాడు. వెంటనే మన్మథుడు బూడిదైపోయాడు. అక్కడ ఈ సందర్భంలో కాళిదాసు వర్ణిస్తారు, క్రోధం ప్రభో సంహర సంహరేతి, ఓ ప్రభో క్రోధాన్ని సంహరించు ఉపసంహరించు అంటున్నారు దేవతలు. వాళ్లు ఆ మాట అంటుంటేనే శివుని కంటి నుండి వేగంగా బయలుదేరినటువంటి ఆ అగ్ని భస్మావశేషం మదనంచకార మన్మథుణ్ణి బూడిదగా చేసేసింది. పార్వతీదేవి సంఘటన చూసింది. ఇది తనకు అవమానం అని భావించింది. తండ్రితో చెప్పి ఆమె తపస్సుకు వెళ్ళిపోయింది. ఎందుకంటే తాను పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం సేవ చేస్తోంది. అతడు మన్మథుణ్ణి భస్మం చేశాడు అనురాగానికి విరుద్ధంగా, అందుకని ఆమె వెళ్ళిపోయింది. గణేశ్వరుడు మన్మథుని బూడిదతోటి ఒక పురుష విగ్రహం తయారు చేశాడు. ఆ బొమ్మను పరమేశ్వరుడు చూచాడు. ఆయన దివ్యమైన చూపు ప్రసరించేటప్పటికీ ఆ బొమ్మ సజీవమైపోయింది. అతడు చాలా గొప్ప అందము, బలము, తేజస్సు కలిగిన వాడయ్యాడు. గణేశుడు అతన్ని కౌగిలించుకుని, నువ్వు మహాదేవుణ్ణి స్తోత్రం చేయి, నీ కోరికలన్నీ తీరుతాయి అని శతరుద్రీయం ఉపదేశం చేశాడు ఆ బాలకుడికి. అతడు ఆ శతరుద్రీయం జపిస్తూ స్వామికి నమస్కారాలు చేశాడు. పరమేశ్వరుడు అనుగ్రహించి వరం కోరుకో అన్నాడు. వాడు సామాన్యుడా, శత్రువు బలంలో సగం బలం నాకు రావాలి, శత్రువు అస్త్రాలు శస్త్రాలు అనేవి అర్థం కావాలి అని కోరాడు. శివుడు ఆలోచించాడు. రాబోయేటువంటి 60,000 సంవత్సరాల కాలం వాడి యొక్క పరిపాలన సాగాల్సి ఉంది, అందుకే తథాస్తు అన్నాడు. అలాగా అతడు 60,000 సంవత్సరాలు రాజ్యపాలన చేయాలని పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభించిందన్నమాట. ఈ విషయమంతా బ్రహ్మదేవుడికి తెలిసింది. ఆయనకు చిత్రం అనిపించింది. భండా భండా అన్నాడు. భండా అంటే చాటువులతో బాగా మాట్లాడగలవాడు. ఇతడు అద్భుతమైన వరాన్ని కోరాడు. ఆ మాటలోనే అతని వాక్శక్తి తెలిసింది. బ్రహ్మదేవుడు భండా అన్నాడు గనక అతని పేరు భండాసురుడు అని ప్రసిద్ధి వచ్చింది. అతనికి అస్త్రాలు శస్త్రాలు కూడా పరమేశ్వరుడే ఇచ్చాడు. అసలు జననంలో ఉన్నతత్వం ఉంటే సంతానం ఉన్నతంగా మారుతుంది. ఆ జననంలో హీనత్వం ఉంటే కలిగిన ఆ సంతానం హీనంగానే ఉంటుంది. అందుకోసమే ప్రాచీనులు సంతానం పొందడానికి పూర్వమే ఉత్తమ సంతానం పొందడం కోసమని కొన్ని సాధనలు చేసేవారు. ఈ భండు రుద్రుని యొక్క క్రోధాగ్ని నుండి మన్మథుని భస్మా నుండి పుట్టాడు. దానివల్ల ఏమైంది, అతనికి ఒక రౌద్ర స్వభావం ఏర్పడింది. ఈ రౌద్ర స్వభావం ఏర్పడిన వాడికి శక్తి వచ్చింది. ఇక చెప్పేదేమిటి, వాణ్ణి ఎవరూ పట్టుకోలేరు. దైత్యుల పురోహితుడైనటువంటి శుక్రాచార్యుడు అతని దగ్గరికి వచ్చాడు. మహాబలవంతుడైనటువంటి ఎందరెందరో దైత్యులు అతనికి పరివారంగా మారారు. అతని స్వభావం వాళ్ళని ఆకర్షించిందన్నమాట. శుక్రుని సలహాల వలన మయాసురుడు శోణితపురం అని అతనికి ఒక పట్టణం నిర్మాణం చేసి ఇచ్చాడు. పూర్వం బ్రహ్మదేవుడు హిరణ్యునకు ఒక పెద్ద కిరీటం ఇచ్చాడు. ఆ కిరీటం శుక్రాచార్యుల వారి అధీనంలో ఉంది, వాళ్ళ గురువు గారు కదా. ఆ కిరీటం తీసుకువచ్చి శుక్రాచార్యుడు ఇతను తలపై పెట్టాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అసురులంటే ఏదో భయంకరమైనటువంటి కొమ్ములు కోరలు ఉంటాయి, ఇలా నల్లటి ఆకారంతో ఉంటారు ఇలా ఆలోచిస్తాం. అదేం కాదు, స్వభావమే అసురత్వాన్ని దేవత్వాన్ని కలిగించేది. ఇతరులకు ఉపకారకంగా ఉంటూ లోకాన్ని మేలు చేస్తూ మంచిగా ప్రవర్తించేవాళ్లు దేవాంశాలు గలవాళ్లు. ఇతరులకు అపకారం చేస్తూ అసూలు అంటే ప్రాణాలు, ఇంద్రియాలు, ఇంద్రియాలయందే ఆసక్తితో తన భోగభాగ్యాలే చూసుకుంటూ ఉండేవాళ్లు అసురు లక్షణాలు కలవాళ్లు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఇతనికి తండ్రి అసురుడు కాదు, తల్లి అసురురాలు కాదు, తల్లిదండ్రులు వేరే లేరు కూడా. పరమేశ్వరునేక కంటి మంట చేత భస్మమైన మన్మధుడి నుండి పుట్టాడు. మరి ఎక్కడ వేరే ఏముంది? గణేశుడు బొమ్మ చేశాడు, కాని క్రోధాగ్ని నుండి బయలుదేరడం వల్ల స్వభావం రౌద్రమైంది. ఈ స్వభావం వలన అసురుడైనటువంటి ఇతడున్నాడే, ఇతని చుట్టూ ఎందరెందరో అసురుల స్వభావం కలవాళ్లు వచ్చారు. యనమండగురు సేనాపతి వచ్చారు. ఇతనికి నలుగురు భార్యలు, గొప్ప సైన్యం సమకూరింది. దేవతల్ని వశం చేసుకున్నాడు. ఎందుకంటే అతను ఎదుట నిలబడితే అవతరవాడి శక్తి సగం వీడికి వచ్చేస్తుంది. ఇంకేవాడిని ఏం చేయగలుగుతారు? శత్రువులకు ఆయుధాలు పనిచేయవు, అతనికి విజయం కాక మరేమిటి? ఇలాగా శివుణ్ణి మాత్రం ఆరాధించేవారు వాళ్ళంతాను చాలా కాలం గడిచిపోయింది. ఇంద్రుడు నానాటికి క్షీణించిపోతున్నాడు. భండాసుడు అంతకంతకే అభివృద్ధి పొందిపోతున్నాడు. అతనికి ఉద్దేశించినటువంటి కాలం అయిపోయింది. పరమేశ్వరుడు ఇతనిది 60,000 సంవత్సరాల పరిపాలనా కాలము అని భావించాడు, అనుగ్రహించాడు. ఆ కాలం అయిపోయింది, అయినా వాడు వృద్ధి పొందుతూనే ఉన్నాడు. వీళ్ళందరూ విద్యావంతులు, యజ్ఞాగాదులు చేసేవాళ్లు, శివుణ్ణి ఆరాధించేవాళ్లు, వాడికి ఎదురులేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇతని యొక్క ఆట కట్టించాలి అనుకున్నాడు. ఎందుకంటే టైం అయిపోయింది, అతనికి ఉద్దేశించిన ఉద్యోగ కాలం అయిపోయింది. ఒక మోహిని సృష్టించాడు, మాయామోహిని. విష్ణుదేవుని సలహా చేత ఈ మాయామోహిని భండాసుని వద్దకు వచ్చింది. రైతులు వేదాలను విస్మరించారు, యజ్ఞాలను వదిలిపెట్టారు, అవి చేయించేటువంటి పురోహితుని కూడా అవమానపరిచారు. జాగ్రత్తగా గమనించాలి, భగవద్ ఆరాధనకు వైముఖ్యం రావడం అనేది కాంతా వ్యామోహం వలన కలగవచ్చు. దానివల్ల భగవద్ ఆరాధన ఆగిపోతుంది, ఆరాధన చేయించే వాళ్ళని కూడా అవమానిస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఇక తమకిక భగవద్ ఆరాధన చేయడానికి మార్గాలు మూసుకుపోతాయన్నమాట. అలా వాళ్ళు చేసిన సమయంలో వాళ్ళకి పతనకాలం ప్రారంభమైంది అని అర్థం. నారదుడు దేవేంద్రునికి ఈ విషయం చెప్పాడు, మీరు పరాశక్తిని ఆరాధించండి, ఆ తల్లి అనుగ్రహం వల్ల మీకు విజయం లభిస్తుంది. ఇంద్రాదులు హిమాలయానికి వెళ్లారు. హిమాలయం పవిత్రమైన క్షేత్రం, తపస్సులకు అనుకూలమైన క్షేత్రం. అందుకని ఎక్కడెక్కడో ఉండేవాళ్లు, ఇతర లోకాల్లో ఉండేవాళ్లు కూడా తపస్సు కోసం హిమాలయానికి వస్తారు. అక్కడ తపస్సులకు కావలసిన సాత్విక ఆహారం, కందమూల ఫలాదులు, అలాగే తపస్సులకు కావలసిన దర్భలు, దర్భాసనాలు, మరి ఇంకా పవిత్రమైన ప్రదేశం, పవిత్రమైన గంగ, ఇవన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్లారు. వెళ్లి పరాశక్తిని పూజ చేస్తున్నారు, జపం చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, గొప్ప తపస్సు చేస్తున్నారు. ఇదిలా ఉండగా శుక్రుడు భండాసుని మందలించాడు, మీరు ఈ మోహిని మాయలో పడ్డారు, ఇంద్రుడు తపస్సు చేస్తున్నాడు, పరాశక్తి అనుగ్రహించిందంటే వారికే విజయం వస్తుంది, నువ్వు ఈ మోహిని వదిలిపెట్టి ఇంద్రునే తపస్సుకు విఘ్నం కలిగించు అని చెప్పాడు. భండు మంత్రులతో ఆలోచించాడు, హిమాలయానికి వెళ్లాడు, వారికి విఘ్నం కలిగిద్దామని ప్రయత్నించాడు. కాని దేవి అప్పటికే వాళ్ల పట్ల అనుగ్రహభావంతో ఉంది. దేవతల వైపు వీళ్ళు వెళ్లకుండా చుట్టూ ఒక ప్రాకారాన్ని నిర్మాణం చేసింది. ఆ ప్రాకారం దాటి వాళ్ళు వెళ్లేకపోతున్నారు. ఆ ప్రాకారాన్ని భగ్నం చేశాడు భండాసుడు. అయినా సరే మళ్లీ ప్రాకారం ఏర్పడిపోతుంది. దానోలిక ముందుకు వెళ్లలేక తమ పట్టణానికి వచ్చేశారు. దేవేంద్రుడికి లోపల గుబులు బయలుదేరింది. వాడప్పుడే తాము తపస్సు చేసినట్టు గ్రహించాడు, తమ తపస్సుకి ఆటంకం కలిగించాలని కూడా ప్రయత్నించాడు. తమకు సిద్ధి కలగకపోతే ఇక ఇన్నాళ్ల తపస్సు వ్యర్థమైపోతుంది, ఏం చేయాలి? అందుకోసమని ఇక ఇలా లాభం లేదని హోమం ప్రారంభం చేశారు. మహాయాగం అంటారు మనకి లలితా సహస్రనామావళిలో వస్తుంది, మహాయాగ క్రమ ఆరాధ్య మహాభైరవ పూజిత అని. ఆ మహాయాగం అంటే ఇదనమాట, పెద్ద యాగం. లలితా దేవి యొక్క నామావళిలో ఇదే విధంగా లలితా దేవి యొక్క చరిత్ర, లలితాదేవి యొక్క రహస్యాలు చాలా ఉంటాయి. చివరికి వాళ్ల దీక్షకు మెచ్చుకుని ఆ హోమకుండంలో నుంచి ఒక పెద్ద తేజపుణ్యం బయలుదేరింది. అది పెద్ద శ్రీచక్రమే కాకారంతో ఉంది. దాని మధ్యలో లలితాదేవి ఉంది. శ్రీచక్రంలో మధ్య బిందు ఉంటుంది, త్రికోణం బిందు, బిందు స్థానంలో లలితాదేవి ఉంటుంది. ఆమె బ్రహ్మ విష్ణు శివస్వరూపిణి, ముగ్గురు మూర్తుల యొక్క ఏకరూపం అన్నమాట. సౌందర్య సారం, ఆనంద రస సాగరం. ఆమె దిరిశన పువ్వు వంటి రంగుతో ఉంటుంది, దానిమ్మ పువ్వు వంటి వస్త్రం ధరిస్తుంది, ఎన్నో ఆభరణాలు. ఆమె శృంగార రస స్వరూపం. ఓ చేత్తో పాశం, ఇంకో చేత్తో అంకుశం, ఇంకో చేత్తో ఇక్షుకోదండం, పంచ బాణాలు ధరిస్తుంది. ఇవి చాలా విచిత్రమైన సాంకేతికమైన అంశాలు. ఇవి వీటి యొక్క సంకేతాన్ని మనం తెలుసుకుంటే మనకు లిపి అసలు ఎలా ప్రారంభమైంది, మనకి ఎంత ప్రాచీన కాలం నుంచి లిపి ఉంది అనే మాట తెలుస్తుంది. మనం దేవాలయాల్లో విగ్రహాలను చూస్తాం, అవి వట్టి విగ్రహాలు కావు. అవి ఆ దేవత యొక్క తత్వాన్ని తెలిపేటువంటి వస్తువులు అన్నమాట. ఒక్కొక్క వస్తువు వలన ఆ దేవత దగ్గర ఈ తత్వం ఉంది అని తెలుస్తుంది. ఇప్పుడు ఆమెకి నాలుగు బాహువులు ఉన్నాయి, నాలుగు బాహువులతో నాలుగు వస్తువులను ధరిస్తుంది. రాగస్వరూప పాశాఢ్యా, ఓ చేత్తో పాశం ఉంది. ఆ పాశం ఏమిటి అంటే రాగం, అనురాగమే ఆమె చేతిలో ఉండేటువంటి పాశం. ఈ ప్రపంచంలో ఉండే సకల జీవరాశిని అనురాగం అనే పాశం కట్టేస్తోంది, కట్టేసి మార్గంలో నడిపిస్తోంది. అదొక మార్గం, ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం. కనుక ఒక చేత్తో పాశం ఏం సూచిస్తుంది, అనురాగాన్ని సూచిస్తుంది. ఇంకో చేత్తో అంకుశం ఉన్నది, క్రోధాకార అంకుశోజ్వల, క్రోధమే అంకుశ రూపంలో ఆమె చేతిలో ఉన్నదన్నమాట. అంటే అంకుశం ధరించింది అంటే ఆమెకు వశపడి క్రోధం ఉంది, ఆమెకు వశపడి పాశం ఉంది, ఏది ప్రేమ ఉంది అని అర్థమవుతుంది. అలాగే మనోరూపేక్షుకోదండ, చేతిలో ఇక్షుకోదండం ఉంది, చెరకువిల్లు. చెరకువిల్లు అంటే మామూలు చెరకువిల్లు కాదు, ఇది వజ్రసారమయం, వజ్రం వంటి సారం కలది. అసలు దేని యొక్క స్వరూపం, దానివల్ల అమ్మవారి దగ్గర ఏముందని తెలుస్తోంది అంటే మనస్సే, సకల జీవుల మనస్సు ఆమె చేతిలో ఉన్నది. మనస్సు అంటే సంకల్ప వికల్పాత్మకం. కనుక ఆమె అనుగ్రహించినట్లయితే మన మనసులో సదాలోచనలు వస్తాయి, ఆమెకు వ్యతిరేకంగా ఆలోచిస్తే మన మనసులో దురాలోచనలు వస్తాయి. అలాగే అమ్మవారి యొక్క మరొక చేతిలో ఐదు బాణాలున్నాయి, పంచబాణాలు. ఏమిటవి? పంచ తన్మాత్ర సహాయక. ఇప్పుడు మన ఎదుట ఐదు భూతాలున్నాయి, పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అంటారు వాటిని. ఈ ఐదు భూతాలకు సూక్ష్మరూపం ఉంది. మొదట సూక్ష్మరూపంతో ఉన్నప్పుడు ఏ భూతం ఆ భూతమే విడివిడిగా ఉంటాయి. కానీ ఆ భూతాలని ఒకదానితో ఒకటి కలపడాన్ని పంచీకరణ అంటారు. అలా కలిపితే అప్పుడు ఏమవుతుంది, అవి అమ్మవారి చేతిలో ఉండేటువంటి బాణాలన్నమాట. ఈ పంచీకరణం చేయడం వల్ల మనకు కనబడే భూతాలు ఏర్పడతాయి. ఇప్పుడు భూమి, నీళ్లు మొదలైన మనం చూస్తున్నాం, కానీ సూక్ష్మరూపంగా ఉంటే, వేటికి అవే ఉంటే చూడలేం, ఒకదాంట్లో ఒకటి కలిపితేనే చూస్తాం. అంటే స్థూలభూతాలు మనకి ఇంద్రియాలు గోచరం అవుతాయి తప్ప సూక్ష్మభూతాలు గోచరం కావు. ఈ భూతాలు ఆమె చేతిలో ఉన్నాయి, ఆమెకు అధీనంగా ఉన్నాయి అంటూ ఈ అమ్మవారి చేతిలో ఉండే ఆయుధాల ద్వారా జగజ్జన్నికి ప్రపంచం వశపడి ఉంది అనే విషయం ఇక్కడ తెలపడం జరిగింది. ఇలాగ ఏ దేవతా విగ్రహానికి సంబంధించిన వస్తువులకైనా ఆ జగ భగవంతుని యొక్క, ఆ దేవతామూర్తి యొక్క తత్వాన్ని వెల్లడించే శక్తి ఉంటుంది. అది భాష అంటే, అది లిపి అనమాట. కనుక లిపికి మూల స్వరూపం ఇది. భారతీయ లిపులు ఎలా ఏర్పడ్డాయి అంటే చిత్ర రూపంలో ఏర్పడ్డాయి. ఆ చిత్రాలు ఏం చెప్తాయి, ఆ విగ్రహం దగ్గర ఉండేటువంటి విశిష్టమైన లక్షణాలు, ఆ విగ్రహాధారమైన పరమాత్మ ఉండేటువంటి విశిష్ట లక్షణాలని చెప్తాయన్నమాట. చూడండి, ఇలాగా ఆ జగజ్జన్య యొక్క రూపం చాలా ఆశ్చర్యకరంగా దివ్యంగా ఉందన్నమాట. ఇలాగా అగ్నికుండంలోంచి వచ్చింది ఆమె. వచ్చినటువంటి ఆ తల్లి అందరికీ కనబడింది. దేవతలందరూ ఆమెకు నమస్కారం చేశారు. అప్పుడు దేవతల యొక్క శరీరాలు వజ్రంతో సమానమయ్యాయి. వారు స్తోత్రం చేశారు, జయదేవి జగన్మాత, జయదేవి పరాత్మరే అని స్తోత్రం చేశారు, శరణు వేడారు. ఆమె ప్రసన్నురాలైంది, వరం కోరుకోమంది. దేవేంద్రుడు భండాసురుని వలన తమకు కలిగిన పీడను గురించి వివరించాడు. ఆమె తానే భండాసురుని ఓడించి త్రైలోక్యరాజ్యాన్ని దేవేంద్రునికి ప్రసాదిస్తానని అనుగ్రహించింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు లలితాదేవిని దర్శించడానికి వచ్చాడు. విష్ణుమూర్తి శివుడు కూడా విచ్చేశారు. నారదాది మహర్షులు, అప్సరసలు, గంధర్వులు, యక్షులు వచ్చారు. బ్రహ్మదేవుని ఆదేశం చేత విశ్వకర్మ ఒక దివ్య నగరాన్ని నిర్మాణం చేశాడు. అప్పుడు అన్ని మంత్రాలకు అధిష్టాన దేవత దుర్గాదేవి, విద్యాధిదేవత శ్యామలాదేవి, బ్రాహ్మి మొదలైనటువంటి మాతృదేవతలు అందరూ అమ్మవారి యొక్క సన్నిధికి వచ్చారు. తమ పరివారంతో సైతంగా వచ్చారు. అనిమాది సిద్ధులు, భైరవులు, క్షేత్రపాలకులు, మహాగణేశ్వరుడు, స్కందుడు, వటకుడు, వీరభద్రుడు దేవిని స్తుతించారు. విశ్వకర్మ నిర్మించిన ఆ శ్రీపురంలో శృంగార రసాధిదేవత అయిన లలితాదేవికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు బ్రహ్మదేవుడు. ఆమెకు తగిన వరుడు మహేశ్వరుడే. కాని ఈ లలితాదేవి శృంగార రసాధిదేవత, ఆయనేమో విభూతి పుసుకుని సర్పాభరణాలతోటి ఉంటాడు. ఎలా వీళ్ళిద్దరికీ పంతనం? ఆలోచిస్తున్నాడే. ఆలోచిస్తుంటే అప్పుడు ఆ శివుడే అత్యద్భుత సుందరమూర్తిగా మారిపోయాడు. అతన్నే కామేశ్వరుడు అంటారు. తలపై కిరీటం, చేతులకు కేయూరాలు, జగన్మోహనంగా ఉన్నాడు ఆయన. బ్రహ్మదేవుడు నీకు తగినటువంటి వాణ్ణి వరించమని లలితాదేవితో చెప్పాడు. ఆమెను స్వతంత్రురాలని అంటూనే పూలమాలను గగనానికి విసిరింది. అది సరిగా కామేశ్వరుని యొక్క కంఠంలో పడింది. ఆకాశాన్ని నుండి పూలవాన కురిసింది. అందరూ ఆనందించారు. ఆ సమయంలో బ్రహ్మాదేవతలు ఆ నూతన వధూవరులకు కానుకల్ని సమర్పించారు. బ్రహ్మ వజ్రసారం గల ఇక్షుధనుస్సు ఇచ్చాడు. హరి వాడిపోని పుష్పాయుధాలు ఇచ్చాడు. వరుణుడు నాగపాశం ఇచ్చాడు. ఇలా దేవతలందరూ కూడా వారికి కానుకల్ని సమర్పించారు. తరువాత లలితా కామేశ్వరులకు పట్టాభిషేకం చేశారు. ఆమె సింహాసనంపై కూర్చుంది. ఎవరేం కోరుకుంటే ఆ వరాలని కూడా దయతో ఇస్తోంది. ఎలా ఇస్తోంది? అలా ప్రేమగా చూస్తోంది, వాత్సల్యంతో చూస్తోంది వాళ్ళని. ఆమె చూపుల వల్లనే వాళ్ళ కోరికలు తీరిపోతున్నాయి. ఇది గమనించాడు బ్రహ్మదేవుడు. ఆమె కామాక్షి అని పేరు పెట్టాడు. కామేశ్వరి అంటే కేవలం తన చూపుల ద్వారానే కోరికలన్నీ తీర్చగలిగిన మహాతల్లి అన్నమాట. ఆ సమయంలో దివ్యమైన వస్తువులు పైనుంచి వర్షంలా వచ్చేసాయి. చింతామణి, కల్పవృక్షం, కామధేనువు అన్నీ కూడా ఆ అమ్మ సన్నిధికి వచ్చాయి. వారందరూ చిరకాలం అక్కడే ఆనందంగా గడిపారు. అప్పుడు నారదుడు, అమ్మా, నీవు భండాసుర సంహారం చేయాలి, అందుకోసం నువ్వు అవతరించావు అని గుర్తు చేశాడు. అప్పుడు ఆ దేవి దేవతలందరినీ వారి లోకాలకు సాగనంపింది. ఎందుకంటే అక్కడ హాయిగా ఆనందంగా ఉన్నది ఆ తల్లి సన్నిధిలో. అందుకని వాళ్ళందరూ కూడా అక్కడే ఉండిపోతున్నారు. వీళ్ళందరూ అక్కడ ఉండిపోతే ఆమె చేయవలసినటువంటి కార్యం ఎలా నిర్వహిస్తుంది? అందుకోసమని వారందరినీ కూడా అక్కడి నుంచి సాగనంపింది. సాగనంపిన తరువాత ఇక తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. సైన్యాన్ని సిద్ధం చేసుకుని బయలుదేరుతోంది. దేవతలు, ఋషులుగణాలు అందరూ కూడా ఆమె వైభవాన్ని స్తోత్రం చేస్తున్నారు. ఈమె దగ్గర ఉన్నదంతా శక్తి సైన్యం. అందరూ స్త్రీ సైనికులే ఉంటారు, మహాశక్తి గలవాళ్ళు. ఈ మొత్తం అందరితో బయలుదేరింది. భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత ఓనాము అంటే భండాసురుణ్ణి సంహారం చేయడం కోసమని శక్తి సైన్యం అంతా బయలుదేరింది. ఈ సైన్యంతో అంతా బయలుదేరింది. బయలుదేరితే ఎవరు ఉన్నారా పరివారంలో? సంపత్కరి సమారూఢ సింధురవ్రజ సేవిత. సంపత్కరి ఇది ఒక ఆవిడ. ఈవిడ సైన్యమంతా ఏనుగుల సైన్యం. ఈ సైన్యంతో ఆవిడ ముందుకు బయలుదేరింది. ఇప్పుడు లలితాదేవి ఉపాసనలో వీళ్ళందరికీ మంత్రాలు వీళ్ళకి అర్చన ఉంటుంది. యుద్ధం ప్రారంభమైంది. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. ఈ శక్తి దేవతలందరూ కూడా బ్రహ్మాండంగా యుద్ధం చేశారు. భండాసుని యొక్క సైన్యాన్ని వాళ్ళు ధ్వంసం చేయగలిగారు. దుర్మార్గుల్ని ధ్వంసం చేయడానికి వ్యక్తి రెండు రకాలుగా వృద్ధి పొందాలి. తాను బాగుపడాలన్నా, తన దేశం బాగుపడాలన్నా వ్యక్తి ముందర శక్తిని సంపాదించుకోవాలి. శక్తి రెండు రకాల, మానసిక శక్తి, శారీరక శక్తి. శారీరక శక్తి వృద్ధి పొందాలి, మానసిక శక్తి వృద్ధి పొందాలి. మానసిక శక్తి వృద్ధి పొందడం ద్వారా లోకానికి మేలు చేయగలుగుతాడు, తనకి మేలు చేసుకోగలుగుతాడు. ఇది కాకుండా శత్రువుల వలన వచ్చే ఇబ్బంది కూడా తొలగించుకోగలుగుతాడు. కనుక ఒక వ్యక్తి పరిపూర్ణంగా వికాసాన్ని పొందాడు అంటే అర్థమేమిటి? శారీరక వికాసం పొందడం, ఆరోగ్యంగా ఉండగలగడం, శరీరం బలవంతంగా ఉండడం, మనస్సు కూడా శక్తివంతంగా ఉండడం. అలాగా ఈ శక్తులు ఉన్నారే అమ్మవారి యొక్క శక్తులు, వీళ్లు భండాసుని యొక్క సైన్యాన్ని తొలగించగలిగారు. ఏమండి, భగవద్ అనుగ్రహం పొందినట్లయితే ఆ విధంగా దుష్టత్వాన్ని తొలగించుకుని మళ్లీ మనం ఔన్నత్యాన్ని పొందవచ్చు. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థత వైభవ, ఆ జగజ్జన్ని ఈ విధంగా తన పరాక్రమాన్ని శక్తులతో చూపించడం వలన మహాశక్తివంతుడు, పరమేశ్వరుని యొక్క క్రోధాగ్ని నుండి వెలిదేరినవాడైన రౌద్ర స్వభావం కలవాడైనటువంటి భండాసురుణ్ణి, అతని పరివారాన్ని అందరినీ కూడా నాశనం చేయడం జరిగింది. దాని ద్వారా లోకాన్ని మేలు కలిగింది. ఈ విధమైనటువంటి మహారహస్యాలను అందించారు. ఈ సాధనల ద్వారా మనం ఆ భగవంతుని అనుగ్రహం పొందినట్లయితే జన్మ ధన్యమవుతుంది. స్వస్తి.
రేపు విజయదశమి రోజు ప్రత్యేకమైన అంశాన్ని మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తాము. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.
సాయిరాం.
Oh, God. విష్ణుని సోదరి గౌ See you.